ఒక క్షణం ప్రార్థన కొరకు అలాగనే నిలబడి ఉందాం. ఈ సభలో దేవుడు తమకు ప్రత్యేకమైన కార్యమును చేయవలనని, మీలో ఎంతమంది మీ హృదయంలో ఒక అభ్యర్థనను కలిగి ఉన్నారు, ఇప్పుడు మన తలలను ఆయనకు ఉంచుదాం. పర్లో తండ్రి, ప్రభువైన యేసు నామంలో ఒక స్వేచ్ఛాయుతమైన దేశంలో మా మనస్సాక్షి ఆదేశించిన ప్రకారము నిన్ను ఆరాధించుటకు మేము ఏకంగా సమాజంగా కూటకు మేము ఒక ఆధిక్యత గల ప్రజలమై ఉన్నాము. మరియు తండ్రి, ఇది దీర్ఘముగా ఉండాలని మేము ప్రార్థిస్తాం. మేము కలిగి ఉన్న ఈ ఆధిక్యత యొక్క అవకాశమును సద్వినియోగం చేసుకుందాముగాక. నిన్ను ఆరాధించుటకు మా హృదయమంతటిని ఈ రాత్రి కూడుకులో ఉంచుదుముగాక. దేవుడు మన మధ్య ఈ రాత్రి ఉన్నాడని, ఆయన ప్రజలను దీవించున్నాడని అది చెప్పబడుగాక. ప్రభువా, ఈ రాత్రి తప్పిపోయిన ప్రతి ఆత్మ తిరిగి వచ్చునుగాక. ప్రతి రోగి స్వస్థపడునుగాక. పీడింపబడుచున్న వారు నడుచుదురుగాక. గుడ్డివారు చూచుదురుగాక. చెవిటివారు విందురుగాక. స్తుతి మహిమ ఆరాధన ఆయన ప్రజల మధ్య యేసుక్రీస్తుకు ఇవ్వబడునుగాక. ప్రభువా, ఇది దీర్ఘకాలము గుర్తు చేసుకునబడునుగాక. ఏలైనగా మేము ఏకంగా కూడి యేసు నామములో ఈ దీవెనల కొరకు అడుగుచున్నాము. ఆమెన్. మీరు కూర్చొనవచ్చును. ఎందుకు రమడా ఇంట్లోనికి వచ్చుట ఒక విధంగా ఇంటికి తిరిగి వచ్చున్నట్లుగా కనపడుతుంది. కారణమేమనగా, నేను ఎంత ఎక్కువగా ఇక్కడ ఉండి ఉన్నానగా వారు తప్పక నన్ను గుర్తించుట ప్రారంభిస్తారని నేను తలుస్తాను. దాన్ని బట్టి నాకు సంతోషము. ఎందుకంటే ఓ చక్కని గుంపు ప్రజలను ఈ రమడా ఇన్లో నేను కనుగొన్నాను. రుసాన్లో ఒకటి ఇక్కడున్నది. ఈ కూటములను మనము కలిగి ఉంటకు వారెంతో దయగలవారుగా ఉన్నారు. ఈ మధ్యనే రమడా ఇన్లో నా సొంత కూటమును ఒకదాన్ని నేను కలిగి ఉన్నాను. ఆ మేనేజరు ఆ బిల్డింగ్ అద్దెన సైతము నన్ను కట్టనివ్వలేదు. అది నిజంగా చక్కగా ఉన్నది. నేను దేశమును దాడుచుండగా కూడా ఇప్పుడు వారు దేవుని యొక్క ఇంటి వారికి వారు మంచిగా ఉన్నారు. ఆదివారం రాత్రి లేక ఆదివారం మధ్యాహ్నం నుండి మనము కొన్ని గొప్ప సమయములను ప్రభువులో కలిగి ఉన్నాము, లేక కనీసము నేను కలిగి ఉన్నాను. ఆయన ప్రజలతో పరిశుద్ధాత్మ యొక్క సహవాసంతో ఆయన దీవెనలను అనుభవించుచు నేను అద్భుతమైన సమయమును కలిగి ఉన్నాను. మనం ఏకంగా దేవుణ్ణి ఆరాధించున్నామని నేను గుర్తుంచుకొని కోరుదును. నీవు దేవుని యొక్క గుణలక్షణమై ఉన్నావు. దేవునిలో భాగమై ఉన్నావు. నీవు దేవుని కుమారుడుగా లేక దేవుని కుమార్తెగా మారినప్పుడు దేవుడు నీలో ఉన్నాడు. ఆయన ఇష్టమును జరిగించున్నాడు. నీకిష్టమైన దాన్ని ఆయన చేయనిము. కాబట్టి ఈ రాత్రి నేను ఆశించినదేమనగా, ప్రతి వ్యక్తి గత దినముల్లో జరిగిన వాటన్నిటిని మర్చిపోయి సమస్తమును ప్రక్కకు పెట్టి తిన్నగా ఇప్పుడు కూటములోనికి మీ హృదయంలో నుంచండి. ఈ రాత్రి మాత్రమే కాదు, కాని రాబో సభల్లో కూడా సందేహం లేదు. అనేక మంది ప్రతినిధులు ప్రోగై ఉన్నారు. రేపటి నుండి ఆరంభమయ్యే సభల కొరకు కూడుకునుచున్న వారిని కొంతమందిని ఎక్కువగా నేను చూస్తాను. ఇప్పుడే మనం కలిగి ఉన్న ఉద్యమం కొరకు ఇక్కడ ఉన్న ప్రజలను నేను అడుగుతాను. అది సాధ్యమైనట్లయితే మీరు సభల కొరకు వేచి ఉండమని కోరుచున్నాను. చక్కన ప్రసంగికులు మన జాబితాలో కలిగి ఉండబోతున్నాము. ఒక సోదరుడు రాలేకపోయాడు. అయితే ఆయన స్థానమును తీసుకుంటూ మనకిక్కడ అనేక మంది ఉన్నారు. సహవాసములో ఆనందించటకు నాకు నేనుగా ఈ పూర్తి సభలలో ఉండగోరుచున్నాను. మీ తెలుసా, సేవకులుగా మనము లేచి మనం మాట్లాడి మనలో ఉన్న సమస్తమును ప్రజలకిస్తున్నాము. ఒకసారి ఒక అంశమును గురించి నేను బోధించాను. ఏసన్నాడు, అడవు పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, ఉడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. నేను కనుగొన్నాను, లిల్లీ పుష్పము ఎదుటకు గాను దానికే అది ప్రకాశించటకు గాను అది కష్టపడి ఉడకవలసి ఉన్నది. కాని అది దానికే అది దాని నుండి ఏ దీవెనూ పొందదు. వాడు తను తాను తెరచుకుని దాని గుండా దాటి వెళ్లే వారికి వాడి నుండి సువాసన వెజ్జలుతుంది. తేనెటీగ తిన్నగా వాడి హృదయం నుండి తేనెను పొందుతుంది. వాడు ప్రయాసపడి లోనికి దేన్ని తీసుకుంటాడో ఆ సమస్తమును బయటికిచ్చి వేస్తాడు. నేను నా వర్తమానమును రెవరెండ్ మిస్టర్ లిల్లీ అని పిలుస్తాను. అది ఒక వింతైన అంశము. అయితే తమను తాము ప్రజలకు ఇచ్చివేసుకునేది సేవకులై ఉన్నారు. అలాగైతే కూర్చొని ఇతరుల మాట్లాడుతూ వినుట మంచిది. అది మంట ద్వారా చలికాసుకుంటూ వలె ఉన్నది. మన సోదరులు ప్రజలకు బోధించిన సువార్తతో ఒకరి ప్రక్కన ఒకరు కూర్చొని ఆ అగ్ని మంటల ద్వారా వెచ్చ చేసుకుందాము. మరియు దీని చేతిలో ఈ అవకాశమును బట్టి నేనెంతో కృతజ్ఞుడినై ఉన్నాను. ఇప్పుడు ఈ రాత్రి నేను నమ్ముచున్నాను, ప్రార్థనా కార్డులు పూర్తిగా ఇచ్చివేసి ఉన్నానని బిల్లీ నాతో చెప్పాడు. మనం కలిగి ఉండవలసినట్లయితే మనం ప్రార్థనా వరుసను ఇక్కడ పొందలేము. చూడండి, ఒక చీకటి హాలు గుండా మీరు చుట్టూ వెళ్లి ఈ దారి గుండా పైకి రావాలి. ఇక్కడకు అలాగను వచ్చుటకు మీరు ప్రతిదాని మీద తబ్బిబు పడతారు. రోగంతో పీడింపబడుచున్న వారు, కుంటివారు అలాగు చేయుట భయంకరంగా ఉంటుంది. అయితే మన ప్రభు ఏం చేస్తాడో మనకు తెలియదు. ఆయన తిన్నగా ఈ రాత్రి మన మీద కృమరింపబడవచ్చు, మరియు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి ప్రతి వ్యాధిని బాగు చేయగలడు. నేను నా జీవితంలో నేను కలిగి ఉన్న ప్రార్థనా వరుసల కంటే ఎక్కువగా ఆయనకు విధేయులైన పిల్లల మధ్య దేవుని యొక్క సార్వభౌమత్వము కుమరించబడాలని సరిగ్గా నేను చూస్తాను. అది ఎల్లప్పుడూ నాకు ఇష్టం. సాధారణంగా రోగుల మీద చేతులుంచినట్లుగా ప్రజలతో మీకు వ్యక్తిగతమైన పరిచయం ఉన్నట్లయితే అది జరగవచ్చు. అనేకులు దాన్ని చేస్తారని నేను అనుకోను. వారంటారు, ఫలానా ఫలానా సేవకుడు నా మీద చేతులుంచాడు, దేవునికి మహిమ. అప్పుడు ఆ ప్రజలు ఆ మనిషి వైపు చూసినట్లు చేస్తుంది. అయితే నీవు కేవలం ఇక్కడ నిలబడి వాక్యమును బోధించి పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని స్వస్థపరచనిచ్చినట్లయితే అప్పుడు అది అక్కడ పరిపూర్ణమైన దేవుని కృపగా ఉంటుంది. అప్పుడు స్తుతినంతా మహిమనంతా దేవుడు పొందుతాడు. అప్పుడు అక్కడ మరి ఏ ఒక్కరిపై ఛాయ ఉండదు. నా సేవలో నేను ఆ విధానంలోనే ఉన్నాను. నేను ఎక్కువ మందిని తీసుకున్న కారణమేమనగా నేను రాత్రి మనం ప్రార్థింపగలిగిన అనేక మందికి ప్రార్థించడానికి ప్రయత్నించాము. కానీ రోగులపై చేతులుంచుట అది సాధారణంగా రాత్రి వేళల్లో బహుశా పరిశుద్ధాత్ముడు తిన్నగా మన మధ్యకు వచ్చి తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు, మన మధ్య తను తాను తెలియపరుచుకుంటాడు. అప్పుడు దాని ద్వారా ఆయన యొక్క సార్వభౌమాధికారంతో అది నిజమైనదని నేను ఆలోచిస్తాను. చూడండి, ఇప్పుడు నేను చెప్పలేను ఈ మనిషి లేక ఈ స్త్రీ లేక బాలుడు. చూడండి, పరిశుద్ధాత్ముడు ఈ కట్టడంలోనికి కదిలి వచ్చి ఆయన ఎవరితో మాట్లాడాలనుకుంటాడో వారితో మాట్లాడతాడు. చూడండి, అది సార్వభౌమాధికారమైనది. అప్పుడు అది జ్ఞానమును తెస్తుంది. జ్ఞానగా అది దేవుని యొక్క వాగ్దానమయ్యున్నది, మరియు అది సార్వభౌముడైన దేవుని యొక్క జ్ఞానమును తెస్తుంది, మరియు ఇంకా ఆయన సన్నిధిని మన మధ్య తెస్తుంది. మనము తప్పక దాన్ని చూసి సంతోషించాలి. నీవంటావు, సరే నా చేయకుంటుంది, గత రాత్రి నేను అక్కడ ఉన్నాను, నాకు ఏమీ బాగు కాలేదు, అది దానితో చేయనది ఏమీ లేదు, నీకైతే అది ఇదివరకే ముగించబడింది. అప్పుడు నీ చేతి వైపు చూచుటలేదు, కాని ఒక వాగ్దానం వైపు నువ్వు చూస్తావు. అందుచేత మంచిది, సోదరుడు ఫలానా ఫలానా లేక ఫలానా ఫలానా వారు విశ్వాస సహితమైన ప్రార్థన చేయలేదు అని నీవు చెప్పలేవు. అది ప్రభు యొక్క సన్నిధి నీకు విశ్వాసమునిచ్చి ఉన్నది. నీవు చూడు, మరియు తరువాత ఆయన వాక్యమును పంపి వారిని స్వస్థపరిచాడు. ఇప్పుడు గత రాత్రి నేను నా వాగ్దానమును బ్రద్దలు చేశాను. నేను చేయగలిగితే దాన్ని రాత్రికి నిశ్చయంగా నిలబెట్టుకుంటాను. ఇప్పుడు ఎవరో అన్నారు, గత రాత్రి నీవు నీ అంశం మీద వేచి ఉండలేదు. లేదు, నీవు వేచి ఉండలేదు. కారణమేమనగా ఎందుకో నేను నీకు చెబుతాను, నేను ఒక అంశం మీద మాట్లాడుచుంటుని ఇప్పుడు అది సరిగ్గా ఏమిటో మర్చిపోయాను. అయితే కరుణాసంపన్నుడైన దేవుడు పౌలు చెప్పిన దాన్ని నేను వివరించడానికి ప్రయత్నం చేశాను. అక్కడ అతను అన్నాడు, మనము గత కాలములలో మునుపు ఇప్పటికంటే వేరే కాలములో పాపము చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా దేవుడు మనలను బ్రతికించాడు, సజీవంగా చేశాడు. ఇప్పుడు చూడండి, ఏదైనా బ్రతికించబట్టుకు ముందు అక్కడ బ్రతికించబట్టుకు ఏదైనా ముందు ఉండాలి. అది నిజం. కాబట్టి నీవు చూడు, నీవు దేవుని యొక్క ముందు జ్ఞానములో ఉండి ఉన్నట్లయితే ఇప్పుడు నీవు దేవుని యొక్క భాగంగా మారుచున్నావు. మరియు నీవు ఒక దేవుని కుమారుడుగా లేక ఒక దేవుని కుమార్తెగా ఉండే ఒకే ఒక మార్గము నీవు దేవునిలో ఒక భాగంగా ఉండవలసినావు. మరియు నీవు లేకుండా దేవుడు సంపూర్ణం చేయబడ్డు. అలాగే ఉండవలసినది. అది నిజము. ఎలాగనగా అక్కడ ఒకే ఒక నిత్యజీవ మూలమున్నది, మరియు అది దేవుడై ఉన్నాడు. ఆయన మాత్రమే నిత్యజీవమును కలిగి ఉన్నాడు. చూడండి, నీవు ఆయనలోకి భాగమై ఉన్నావు. ఎంత మొట్టుకనగా నీవు ఒక గుణలక్షణమై ఉన్నావు లేక ఆదిలో ఆయన ఆలోచనలో ఉన్నావు. అదే కారణము. అదిలో ఆయన నిన్ను గూర్చి తలంచి ఉన్నాడు. అదే ఆయన వైపు చిన్నగా నిన్ను లాగుచున్నది. అదే బ్రతికించబడవలసినది. వారిలో కొందరు ఎన్నడూ బ్రతికింపబడరు. వారు దాన్ని కలిగిలేరు. అదంతే. సరిగ్గా నీవు ఒక మొక్కజొన్న గింజను నేలలో ఉంచినట్లుగానే అది ఎంత చక్కగా ఉన్నప్పటికీ దానిలో జీవ పంకురము లేనట్లయితే అది ఎన్నడూ బ్రతికింపబడదు. అయితే మొదట జీవ పంకురము అక్కడ ఉండాలి. ఆ చిన్న కథను ఆ పక్షిరాజును గురించి నేను కలిగి ఉన్నాను. అది కోడి పిల్లలతో నడుస్తుంది. కారణం ఏమిటంటే అది అక్కడ పొదగబడి పుట్టి ఉన్నది. అది ఆ కోడి పిల్లల వలె ఎన్నడూ భావించలేదు. మీ తెలుసా, వాడి తల్లి అక్కడికి వచ్చి అరిచినప్పుడు ఎంతో మంచి అనుభూతిని కలిగించే శబ్దమును వాడు వినియున్నాడు. ఇందువల్లనగా గుర్తుంచుకోండి, వాడు ప్రారంభము నుండి ఒక పక్షిరాజు అయ్యున్నాడు. వాడు సరిగ్గా వాని స్థానమును తను తాను కనుగొనవలసి ఉండెను. ప్రతి విశ్వాసి ఆ విధంగానే ఉన్నాడు. నీవు లోకం కొరకు పుట్టలేదు. ఒక దేవుని కుమారుడుగా ఉంటకు దేవుని యొక్క పోలికలో నీవు సృజించబడి ఉన్నావు. నీవు బయట కోడి పిల్లల దొడ్డుకు చెందినవాడు కాదు. నీవు ఒక పక్షిరాజు. మీకు తెలుసా, నేను ఆ పక్షిరాజు మీదకు వెళ్లి నేను పాదములను భూమి మీద తిరిగి ఉంచలేకపోయాను. కాబట్టి నేనెంతో దూరం వెళ్లి నా అంశమేమిటో మర్చిపోయి నా వ్రాతలను సమస్తమును మర్చిపోయాను. నేను ఒక అద్భుతమైన సమయమును కలిగి ఉంటుంది. అయితే అది ఏమిటో అదే అయ్యున్నది. సరిగ్గా అది పక్షిరాజు మీద అయ్యున్నది. ఇప్పుడు ఆ పక్షిరాజు దేవా, మీకు తెలుసా, దేవుడు తన ప్రవక్తలను పక్షిరాజులుగా పోల్చి ఉన్నాడు. మరియు ఆయన తను తాను ఒక పక్షిరాజుగా పిలుచుకుంటాడు. ఆయన యెహోవా పక్షిరాజు, తండ్రి పక్షిరాజు. అతడు దాన్ని చేయు కారణమేమనగా అక్కడ ఉన్న ఏ ఇతర పక్షి కంటేను పక్షిరాజు ఎంతో ఎత్తుగా ఎగరగలదు. కారణమేమనగా ఏ ఇతర పక్షి కంటేను అతడు భిన్నంగా తయారు చేయబడ్డాడు. ఇప్పుడు వాడు తన గూడును కోడి పిల్లల వలె నేల మీద నిర్మించడు. కాని అతడు ఎత్తుగా వెళ్లి ఎత్తైన స్థలంలో తన గూడు కట్టుకుంటాడు. మరొక విషయమేమనగా అతడు ప్రత్యేకంగా నిర్మించబడిన పక్షి అయి ఉన్నాడు. ఒక రాబందు గాని, ఒక కాకి గాని, ఒక డాగ్ గాని, లేక ఏ ఇతర పక్షి అయినా అతను ఆకాశంలో వెంబడించే ప్రయత్నించినట్లయితే వాడు ముక్కలు ముక్కలుగా వేరైపోయి పడిపోతాడు. అతడు పైకి వెళ్ళుటకు ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండవలసి ఉన్నాడు. ఏ ఇతర పక్షి కంటేను వాని ఈకలు ఎంతో బిగువుగా ఉంటాయి. అతని కన్నులు ఏ ఇతర పక్షి కంటేను ఎంతో పదునుగా ఉంటాయి. అతడు ఎంత ఎత్తుగా ఎగిరితే అంత ఎక్కువ దూరం చూడగలడు. సరే, వాటిలో కొన్ని పక్షులు అవి ఉండవలసినంత ఎత్తులోనికి వెళ్లినను అవి ఒక గబ్బిలం వలె గుడ్డిగా ఉంటాయి. వారి సిద్ధాంతమును విడిచినప్పుడు వారు ఆ విధంగానే ఉంటారు. అప్పుడు దాన్ని గూర్చి వారికి ఏమీ తెలియదు. అద్భుతములు జరుగు రోజులు గతించిపోయినవని అంటారు. ఎందుచేత? అవి దాన్ని చూడలేవు. కాని పక్షిరాజులు ఆకాశంలోనికి వెళ్లగలవు. ఆకాశంలోని ఆకాశముల పైకి వెళ్లగలవు. అక్కడ నీవు చూడలేకపోయినట్లయితే అది ఏ మేలు చేస్తుంది? ఓ, నేను వారిలో ఒకడినైనందుకు నేనెంతో సంతోషిస్తాను. ఇప్పుడు పూర్తిగా గూటి నిండా వారితోనే నేను జత కలిగి ఉన్నాను. మన ప్రభు అయిన యేసుకు బయట ప్రపంచంలోని అత్యంతమైన జ్ఞానుల్లో ఒకడు సొలొమోను చేత వ్రాయబడిన సామెతల గ్రంథము పాత నిబంధన వైపు మనము తిరుగుదాం. కాని ఆయన ఖచ్చితంగా సొలొమోను వంటి వాడు కాడు. ఎంత మట్టుకనగా సొలొమోను ఒక స్త్రీ ద్వారా, ఒక భూ సంబంధమైన తండ్రి ద్వారా పుట్టాడు, దావీదు. కాని యేసు కన్యకకు జన్మించిన కుమారుడు. ఆయన మొత్తానికి ఒక మనిషి కాదు, కాని ఆయన దేవుడై ఉన్నాడు, దైవ మానవుడు. మరియు ఆయన మనిషి కంటే ఎక్కువైన వాడు. ఆయన ఒక మనిషి అయి ఉన్నాడు. ఇంకా చూడండి, సొలొమోను నీవలే నావలే ఒక మనిషి అయి ఉన్నాడు. తన రాజ్యమును నడుపుటకు అతడు జ్ఞానము కొరకు దేవుణ్ణి అడిగాడు. అతడు జ్ఞానవరమును కలిగి ఉన్నాడు. మన ప్రభువుకు బయట మనము ఎన్నడైనా ఎరిగిన బహు తెలివిగల మనిషి. అతడు సామెతలను వ్రాశాడు. అవి చాలా మంచివన్నే తలస్తాను. ఇప్పుడు మనము సామెతల గ్రంథం వైపు తిరుగుగోరుచున్నాము. 1వ అధ్యాయము లేక 2వ అధ్యాయము మొదటి కొన్ని వచనములు సామెతల్లోని 2వ అధ్యాయము 1వ వచనం ప్రారంభము నుండి అతని పిల్లలకు సొలొమోను సలహా ఇచ్చుచు కొనసాగుట, నా కుమారుడా, నా మాట అంగీకరించినట్లయితే నన్ను మన్నించండి. అది సామెతలు 3వ అధ్యాయం 1వ వచనం. నన్ను మన్నించండి, నేను ఈ పైన నా గ్రంథములో చూశాను. అది 1 లేక 2 అధ్యాయములకు బదులుగా సామెతలు 3వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీ కలుగు చేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును నీవు దయపొంది మంచివాడవని అనిపించుకుందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఓ, అది ఎంతో రమ్యమైన లేఖనమని నేను తలస్తాను. ఇప్పుడు 5వ వచనం నుండి ఒక అంశమును తీసుకొని గోరుదును. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనవద్దు. ఇప్పుడు ఇది మనం జీవించున్న దినము కొరకు ఒక చాలా వింతైన అంశమైనది. కారణమేమనగా, ఈ రోజున నిశ్చయముగా విద్య మీద, కార్యములపై, వారి సొంత గ్రహింపు మీద నేర్చుకొనుచున్న ఈ దినంపై నొక్కు చెప్పుచున్నారు. అయితే ఇతర లేఖనముల వలె ఈ వింతైన మాటల మీద అది దాని స్థానమును కలిగి ఉన్నది, మరియు ఆ స్థలం ఎక్కడ ఉన్నదో దేవుడు మనల్ని చూడనిస్తాడని మనం నమ్ముచున్నాం. గ్రహింపును కలిగి ఉంటకు ఈ రోజున మనము మన పిల్లలను బడికి పంపుతున్నాము. అప్పుడు వ్యాకరణపు బడులు తరువాత ఇంకా మంచి గ్రహింపు కొరకు, జ్ఞానం కొరకు మనం వారిని హైస్కూల్లో పంపుతున్నాము. అప్పుడు వారక్కడ ముగించిన తర్వాత కొందరు పిల్లలు తగినంతగా కాలేజీకి వెళ్ళటకు అదృష్టవంతులవుతారు, మరియు కాలేజీ గుండా వెళ్లి వారి విద్యను, వారి జ్ఞానం యొక్క గ్రహింపును పూర్తి చేస్తారు. వారు దేన్నైతే సంపాదించారో దాని ద్వారా అనేక సార్లు ఒక ఉద్యోగం పొందుటకు కనీసం హైస్కూల్ విద్య గాని లేక కాలేజీ విద్య గాని నీవు కలిగి ఉండాలి. అయినను జ్ఞానైన సొలొమోను మనకు చెప్పాడు, దానిపై ఆనుకొనవద్దు, మన సొంత గ్రహింపుపై ఆనుకొనవద్దు, ఇవన్నీ నేర్చుకొనవద్దు. ఎందుకంటే ఇలాంటి విషయాన్ని అతడు ఎందుకు చెప్పాడని మనం ఆశ్చర్యపడతాము. దాని కారణమేమనగా, సాధారణముగా మన అధునాతన అవగాహన సాధారణముగా మానవ జ్ఞానమయ్యున్నది, అది దేవుని వాక్యమునకు వ్యతిరేకమయ్యున్నది. దానినే సొలొమోను తన పిల్లలకు సలహా ఇచ్చుటకు ప్రయత్నించున్నాడు. చదువులేని వారిగా ఉండాలని కాదు, కాని వారి స్వబుద్ధిని ఆధారం చేసుకుని వద్దని చెన్నాడు. ఈ రోజున అది ఒక మంచి హెచ్చరిక అయ్యున్నదని నేను తలంచదను. మన కుమారులకు, దేవుని యొక్క కుమారులకు విద్యను కలిగి ఉంట సరియేనని చెప్పినట్లయితే దానికి వ్యతిరేకంగా ఏమీ లేదు. ఆ విద్య దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకమై ఉన్నప్పుడు అప్పుడు వాక్యంపై ఆధారపడు, నీ విద్యను వెళ్లిపోని. చూడు, ఎందుకంటే వాక్యము, విద్య నిలబడి నీకు మంచి ఉద్యోగం ఇస్తుంది, బహుశా తెలివి గల ప్రజల మధ్యలో ఒక మంచి హోదానిస్తుంది. అయితే అది మంచిదే, అది బహుశా నీకు గొప్ప సహాయంగా ఉండవచ్చు, ఆర్థికంగాను మరియు జీవనోపాధిగాను. బహుశా కొంచెం ఎక్కువగా జీవనోపాధినివ్వచ్చు. కాని ఒక విషయం గుర్తుంచుకో నా కుమారుడా, నీవు తప్పక చనిపోవాలి. నీవు ఎంత విద్యను కలిగి ఉన్నప్పటికీ లెక్కదు, నీవు ఎంత నాగరికతను ప్రోగు చేసుకున్నప్పటికీ లెక్కదు. నీవు తప్పక మరణమును ఎదుర్కోవాలి. కారణము అది ఇలాగూ రాయబడి ఉన్నది, అదే మనుషులు ఒక్కసారి మరణించవలను, అడు తర్వాత తీర్పు జరుగును. మరణం ఎంతో చెడ్డది కాదు, తీర్పు నొద్దుకు వచ్చుట చెడ్డ భాగమైనది. ఇప్పుడు నీవు చనిపోవచ్చును, కాని దాని తర్వాత తీర్పు జరుగుతుంది. నీవు ఈ భూమి మీద ఉండగా ఎంత విద్యను నీ కొరకు సేకరించావని దేవుడు నిన్ను అడగడు. నీవెంత జ్ఞానమును కూడబెట్టావని ఒక సేవకుడిగా నీకు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్ పట్టా కలదా, లేక నీవు ఏ డిగ్రీ కలిగి ఉన్నప్పటికీ లెక్క కాదు, అది నీ నుండి కోరబడదు. నీవు ఈ భూమి మీద ఉండగా ఎంత విద్యను నీ కొరకు సేకరించావని దేవుడు నిన్ను అడగడు. నీవు ఎంత జ్ఞానమును కూడబెట్టావు, ఒక సేవకుడిగా నీవు ఒక పట్టభద్రతను కలిగి ఉన్నావా, లేక నీవు ఏ డిగ్రీని కలిగి ఉన్నప్పటికీ లెక్క కాదు, అది నీ నుండి కోరబడదు. దేవుని యొక్క వాక్య అవగాహనలో నీవు ఏం చేస్తావో అది నీ నుండి కోరబడుతుంది. అక్కడే అవసరత వస్తుంది. ఏలైనగా అది ఏ అవసరము, నీ విద్య మంచిదే, కాని దేవుని యొక్క వాక్యము జీవమయ్యున్నది, నా మాటలో జీవమయ్యున్నవి. మరియు దాన్ని ఎరుగుటియే జీవమని ఆయన అన్నాడు. ఆయనను తెలుసుకోండి, ఆయన వాక్యమై ఉన్నాడు. కాబట్టి వాక్యము ద్వారా మాత్రమే నీవు ఆయన్ని ఎరుగలవు. ఎలయనగా ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ మార్గము ద్వారా మాత్రమే, ఆయన వాక్యము ద్వారా మాత్రమే నీవు ఆయన ఎరుగలవు. ఎవరో వచ్చి ఇది దేవుడు లేక అది దేవుడు లేక ఇది దేవుడు అయ్యున్నాడు అని అంటారు, లేక ఇది సరైనది మరియు అది సరైనది అని అంటే మనము వాక్యము వద్దకు తిరిగి వద్దాము. అదే సత్యమై ఉన్నది. వాక్యము సరిగ్గా ఉత్తర నక్షత్రం వలె ఉన్నది. అది నిజమైన నక్షత్రము. ప్రపంచం ఏ మార్గంలో తేలియాడుచున్నప్పటికీ లెక్కాదు. ఉత్తర నక్షత్రము భూమికి కేంద్రంలో ఉంటుంది. నీ దిక్చూసిని ఉత్తర నక్షత్రం వైపు తిప్పుము. అది ఎల్లప్పుడూ భూమికి మధ్యలో ఉంటుంది. ఇతర నక్షత్రములన్నీ ప్రపంచముతో తేలియాడుతుంటాయి, కాని ఉత్తర నక్షత్రము నిలకడగా నిలిచి ఉంటుంది. ఇప్పుడు దిక్చూసి పరిశుద్ధాత్ముడై ఉన్నాడు, మరియు నీ యొక్క కొట్టుగొయ్యి ఉత్తర నక్షత్రంగా ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ వాక్యం వైపు చూపుతాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను దేని యొద్దకు నడిపించడు, కాని వాక్యం యొద్దకు నడిపిస్తాడు. అది వాక్యములకు భిన్నంగా ఉన్నప్పుడు ఒక మనిషి ఎలా ఒక ఆచారమును అంగీకరించి అప్పుడు ఇంకా పరిశుద్ధాత్మ కలిగి ఉన్నానని ఎలా చెప్పగలడు? పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ వాక్యం వైపు చూపుతాడు. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ వాక్యం వైపు చూపుతాడు. ఎలయనగా ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ దిక్చూచిలోని అయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర నక్షత్రం వైపు లాగుతుంది. ఆ మార్గంలోనే అది ఆకర్షిస్తుంది. పరిశుద్ధాత్ముడు మరియు లేఖకుడు గ్రంథకర్త అయి ఉన్నప్పుడు మరియు వాక్యమును బ్రతికించువాడై ఉన్నప్పుడు అది ఒక వ్యక్తిని వాక్యం వైపు గాక మరి దేని వైపు చూపుతుంది? కాబట్టి ఒక వ్యక్తి తాను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానని చెప్పినప్పుడు వాక్యమునకు వ్యతిరేకమైన దాన్ని ఎలా అంగీకరిస్తాడు? అది చూపెట్టేదేమనగా వారు కలిగి ఉన్నది నిజమైన పరిశుద్ధాత్మ కాదు. చూడండి, అది పరిశుద్ధాత్మ కావచ్చు, నేను దానితో వాదించను, కాని అది క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ కాదు. ఇప్పుడు మీకు తెలుసా, అనేక సార్లు వారు ఒకరి ఆత్మను ఒకరు తీసుకుంటారు. అది ఒక గుంపు మనుషుల వైపు, ఒక నిర్ణీతమైన దాని వైపు ఎత్తి చూపుతుంది. అది క్రీస్తు వైపు వారిని ఎత్తి చూపదు. అయితే పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ క్రీస్తు వైపు ఎత్తి చూపుతాడు, మరియు క్రీస్తు వాక్యమయ్యున్నాడు. దీనిని ఎంతో తేటగా బైబిల్లో మనం చూస్తాం, లేక నేను చూస్తాను. బహుశా నా ఆలోచనలో నేను తప్పు కావచ్చు, కాని నేను తప్పని అనుకోను. ఎందుకంటే అదే ఇది విషయములపై నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునవద్దు. నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నీవు తప్పక సరైన మార్గం నుండి పక్కకు వెళతావు. అది జీవమునకు వచ్చినప్పుడు ఏ ఒక్కరి స్వబుద్ధిపై నీవు ఆనుకునవద్దు. జీవమునకు అనుకుంటూ నీవు వాక్యంపై ఆనుకునవలసినది అదే జీవము. ప్రారంభం నుండి దీన్ని మనం చూస్తాము. అది ఎంతో తేటగా మనకు తెలియపరచబడింది. అది నుండి వారు జీవించటకు ఆయన మొదటి కుటుంబమునకు ఆయన వాక్యమునిచ్చాడు. కేవలం ఆయన వాక్యము ద్వారా వారు జీవించవలసి ఉన్నది. అది ఆహారమును భుజించుట అలాంటిది కాదు. అయితే వారు శాశ్వతంగా జీవించవలసి ఉన్నది ఆయన వాక్యము ద్వారా. వారు ఆ వాక్యమును పాటించినంత కాలము వారు శాశ్వతంగా జీవించారు. కాని వాక్యములోని ఆ చిన్న వచనమును తప్పు స్థానములో ఉంచినప్పుడు గొలుసు మొత్తం తెగిపోయింది, మరియు మానవాళి మరణములో మునిగిపోయింది. చూడండి, ఇప్పుడు మనం గమనిస్తాము, హవ్వ సందేహం లేదు, ఆమె ఒక తెలివిగల వ్యక్తి అయి ఉన్నది. ఆదాము తర్వాత రెండో వ్యక్తి అయి ఉన్నది. అతడు దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు. హవ్వ నిశ్చయముగా ఆ స్థలములో పాపం లేదు, అక్కడ పాపమునకు స్థానం లేదు. నిశ్చయంగా ఆమె తప్పక దేవుడేమై ఉన్నాడో ఒక అద్భుతమైన ఆలోచన కలిగి ఉన్నది. ఎలయనగా ప్రతి మధ్యాహ్నము ఆమె మరియు ఆమె భర్త సాయంకాలమున చల్లపూట దేవునితో నడిచి ఉన్నారు, మరియు దేవునితో ముఖాముఖిగా మాట్లాడి ఉన్నారు. ప్రతిరోజు ముఖాముఖిగా ఒక వ్యక్తి దేవునితో నడుచుట ఎలాంటి తర్కము లేని విషయము, మరియు తరువాత దేనితోనో తర్కము చేసి దేవుని వాక్యము నుండి తర్కము ద్వారా ఆమెను దూరంగా తీసుకుని వెళ్లిపోయింది. మనం ఇంకా అలాంటి వారిని కలిగి ఉన్నాము. దేవుని సన్నిధిలో వారు కూర్చున్న తర్వాత దేవుని వాక్యంతో తర్కము చేసి చాలా సులువుగా దూరంగా వెళ్లిపోతారు. దేవుని యొక్క వాక్యం బోధించబట్టు చూసి, దేవుని వాక్యము ప్రత్యక్షపరచబట్టు చూసి, త్రాగుబోతులు మరియు పాపులు వేదిక నొద్దకు వచ్చి క్రీస్తులో నూతన వ్యక్తులుగా మారుట చూసి, చెడ్డ పేరు గల స్త్రీలు మర్యాద గల మనుషులుగా మారుట మరియు తరువాత ఈ ధన్యమైన జీవమునకు నడిపిన కార్యముల నుండి వెనుకకు తిరిగిపోవుట, తరువాత ఏదో ఒక రకమైన ఆచారములోనికి తిరిగి వెళ్లిపోవుట, ఎక్కువ పేరు ప్రఖ్యాతుల కొరకు ఒక మంచి హోదా గల ప్రజలుగా పిలువబట్టు కొరకు తిరిగి వెనుకకు వెళ్లిపోవుట. ఎందుచేత అక్కడ శ్రేష్టమైన తరగతి ప్రజల మధ్యలో నువ్వు ఉన్నావు. వారే దేవుని యొక్క కుమారులు మరియు దేవుని యొక్క కుమార్తెలు. మంచిది, రాజులందరిలో అధిపతులందరిలో అలాంటి సమస్తమైన వారితో ఉండుట కంటే ఆ గుంపే నాకు శ్రేష్టమైన వారు. నాకు దీనిలైన గుంపు ప్రజలనివ్వండి. వారికి వారి కుడి చేయదో లేక ఎడమ చేయదో తెలియపోయినను పర్వాలేదు. వారు దేవుణ్ణి ఎరిగినంత కాలము, ఆయన్ని ప్రేమించి సేవించినంత కాలము వారు నాకు పరలోకపు గనులు. అవునండి. ఇప్పుడు హవ్వ ఎంతో సులువుగా దేవుని వాక్యము నుండి ప్రక్కకి నడిపించబడింది. ఆమె తన స్వబుద్ధిపై ఆధారపడింది. ఏలైనగా సాతానుడు ఆమెను నిజమైన గ్రహింపు నుండి ఆమెకు మరొక దానిని ప్రతిబింపచేసింది. అయితే శత్రువైన సాతాను చేత ఆమెకు వేరైనది చెప్పబడింది మరియు ఆమె దానిని వినియునది. ఇప్పుడు దాని ఫలితములను మనం కనుగొంటాము. ఆమె మొత్తం మానవాళిని మరణములో ముంచివేసింది. కారణము, ఆమె భూమి మీద ఉన్న మొదటి తల్లి. దేవుని వాక్యములకు వ్యతిరేకంగా ఉన్న స్వబుద్ధిపై ఆధారపడింది మరియు మొత్తం మానవాళిని మరణములోనికి ముంచివేసింది. ఇప్పుడు మీరు దాన్ని నమ్ముతారా? అది వాక్యమై ఉన్నది. సంఘము బైబిల్లో ఒక స్త్రీగా పోల్చబడింది మరియు ఈ రోజున సంఘము సిద్ధాంతములను లేక ఆచారములను అంగీకరించి మొత్తము దేవుని సంఘమును దేవుని నుండి వేరు చేసి ముంచివేసింది. అవ్వలే దేవుని యొక్క వాక్యములకు బదులుగా ఈ విషయములను అంగీకరిస్తారు. అది ఎన్నో ఎన్నో సార్లు జరిగినది. చివరకు మొత్తం సంఘము దేవుని వాక్యము నుండి దూరంగా మునిగిపోయింది. వాక్యము ప్రత్యక్షపరచబడినప్పుడు వాక్యం బయలుపరచబడుతుంది. వారు దాన్ని అంగీకరించరు. కారణము, వారు దాన్ని చేయరు. ఎందుకంటే వారు వారి యొక్క స్వబుద్ధిపై ఆధారపడతారు. ఈ సంఘము ఇక్కడ నిర్మించబడి ఉన్నది. ఇది ఒక అందమైన స్థలము. ఇది ఒక గొప్ప సంఘ సంస్థ అయి ఉన్నది. ఇది ప్రజల యొక్క గొప్ప సమూహముతో సభ్యత్వము కలిగి ఉన్నది. మనము తప్పక దానికి ఎందుకు చెంది ఉండకూడదు? నేను దాన్ని నమ్ముతాను. నీ స్వబుద్ధిపై ఆధారపడవద్దు. ప్రభు యొక్క మాటను నమ్మము. నేను చెప్పినట్లుగా మొత్తం మానవాళి చివరగా మరణముతో సమాప్తం చేయబడింది. ఇప్పుడును వారి సిద్ధాంతములు ఆచారములపై ఆనుకునే వారికి ఇప్పుడును అలాగనే ఉన్నది. వారంటారు, దేవుని వాక్యం మొత్తము సత్యం కాదు, దానిలో కొంత ప్రేరేపించబడింది మరియు కొంత ప్రేరేపించబడలేదు అంటారు. దానిలో ఒక భాగం ప్రేరేపింపబడి మరొక భాగము ప్రేరేపింపబడినప్పుడు నీవెలా బైబిల్ నందు విశ్వాసం కలిగి ఉంటావు? ఒక వచనం తప్పైనట్లయితే మొత్తము తప్పై ఉన్నది. అదంతయు సరిగ్గా ఉండవలసినది. ఖచ్చితంగా సత్యము. పేరుగాంచిన వంకరగా చేయబడిన బైబిల్ పాఠశాలలో మానవ జ్ఞానమును పోగు చేసుకుని ఉపదేశించున్నారు. వారందరూ ఒక సభగా కూర్చుని ఇలా అంటారు, అద్భుతములు జరుగు రోజులు అపోస్తులతోనే అంతమైపోయినవి. ఆ బిషప్ కింద లేక ఆ పైవారి కింద ఉన్న అనేక మంది మనుషులు కూర్చుని ఇలా అంటారు, బాగుంది, నేను అతనితో సరిగ్గా సమర్థించకపోయినట్లయితే సందేహం లేదు, తరువాత హోదా వచ్చే వరుసలో ఉన్నవాడు నేనే. చూడండి, అప్పుడు నీవు దేవుని వాక్యం కొరకు నీ రెండు కాళ్లపై నిలబట్టక బదులుగా నీ స్వబుద్ధిపై ఆధారపడుచున్నావు. ఈ కార్యములన్నిటికీ కారణము అదే. నేను ఆదాయ పన్ను వివాదంలో ఉన్నాను. కొద్ది కాలం క్రితం ఎవరో నాతో అన్నారు, ఎందుకు నీ ధర్మకర్తలు కీలు బొమ్మలు కాక ఏమీ కాదని అన్నారు. నేనన్నాను, నేను బోర్డులో ఒక ధర్మకర్తను కలిగి ఉంటే, భిన్నమైన అభిప్రాయములను కలిగి ఉంటే, దాని కొరకు నిలబడకుండా దాని గూర్చి ఎవరు మాట్లాడుచున్నారో నేను లెక్క చేయను. తన సొంత ఉద్దేశ్యములను దాని గూర్చి వ్యక్తపరచకపోతే నేను అతన్ని బోర్డు నుండి బయటికి విసిరివేస్తాను. అవునండి, అది నా నమ్మకమునకు విరుద్ధముగా ఉన్న అతడు సరని ఆలోచించే దాన్ని వ్యక్తపరచాలి. అందుకొరకే నేను అతన్ని అక్కడ కలిగి ఉన్నాను. చూడండి, అతడు దాని గురించి ఏం చెబుతాడో, అయితే మనము దాన్ని కలిగి ఉన్నాము. గమనించండి, యేసు అన్నాడు, నా గొర్రెలు నా స్వరమును గుర్తిస్తాయి. ఒక స్వరము, నిజానికి అది ఆయన వాక్యమయ్యున్నది. ఆయన మాట్లాడుచున్నప్పుడు నా గొర్రెలు నా స్వరమును గుర్తిస్తాయి, నా స్వరము వారి సత్యమని రుజువు చేయబడింది, అది నా స్వరమని రుజువు చేయబడి ఉన్నది. ఇప్పుడు గమనించండి, వారు ఏ ఇతర స్వరమును వెంబడించుటకు లోబడరు. నా గొర్రెలు నా స్వరం విన్ను, మరియు కొత్త వ్యక్తిని వారు వెంబడింపరు, వారు వెంబడించరు. మరొక మాటలో, వారు వాక్యమునకు భిన్నముగా ఉపదేశించే ఒక వేదాంత స్వరమును వారు గ్రహింపరు. పక్షిరాజు ఎంత మాత్రము దాన్ని గ్రహించదో, గొర్రెలను దాన్ని గ్రహించలేవు. గత రాత్రి విన్నట్లుగా అవి కోడిపెట్ట అరుపులను అవి గ్రహించలేవు. మరొక మాటలో, వారు వాక్యములకు భిన్నంగా ఉపదేశించే ఒక వేదాంత స్వరమును వారు గ్రహింపరు. పక్షిరాజు ఎంత మాత్రము దాన్ని గ్రహించదో, గొర్రెలను దాన్ని గ్రహించలేవు. గత రాత్రి విన్నట్లుగా అవి కోడిపెట్ల అరుపును అవి గ్రహింపలేవు. వాటికి అది అర్థం కాదు. కారణమేమనగా, వాడు ఒక పక్షిరాజు అయ్యున్నాడు. నిజమైన తిరిగి జన్మించిన దేవుని బిడ్డ విషయంలోనూ అది అలాగునే ఉంటుంది. వారు దేవుని యొక్క సంగతులను మాత్రమే గ్రహిస్తారు. ఇప్పుడు ఎవరు అంటారు బాగుంది, ఇప్పుడు చూడండి, దీన్ని మీరు చేయవచ్చని నేను అనుకుంటాను, అది ఈ విధంగా కాదని నేను నమ్ముతాను. అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి. దైవిక స్వస్థతను నేను నమ్మను, నేను దీన్ని నమ్మను. ఇప్పుడు నిజంగా తిరిగి జన్మించిన ఒక క్రైస్తవుడు, అది ఎన్నడూ అతని చెవుల్లోనికి వెళ్ళదు. అతడు దాన్ని ఏమాత్రము గ్రహింపలేడు. మరియు దేవుని యందు విశ్వాసముంచిన ఒక మనిషి, ఆయన నిన్న నేడు మరియు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని చదివి అలాంటి కార్యమును ఎన్నడైనా ఎలా అంగీకరింపగలడు? అది నాకు అర్థమగుటలేదు. కాబట్టి వారు తమ స్వబుద్ధిపై ఆధారపడరు. ఓ చిన్న బిడ్డ వలె సరిగ్గా ఉన్నది. ఓ చిన్న బిడ్డను నీవు తీసుకున్నప్పుడు అతడు పుట్టిన తర్వాత ఒక్కసారి తన తల్లి రుమ్ముపై ఆనుకుని ఆమె నుండి పాలు తాగ్గానే ఆ వెచ్చని పాలు ఆమె రుమ్ముపై అతని తలను వాల్చుతాడు. అతడు కొన్ని గంటలైనప్పటికీ అడు తర్వాత ఊట లేక రెండు రోజుల్లో అతన్ని తన తల్లి నుండి దూరం చేసి మరొక కొత్త తల్లి రుమ్ముకు అతన్ని ఇవ్వండి. అతడు తన చిన్న కాళ్లను గాల్లో తనుచూ కేకలు పెడతాడు, ఎందుకంటే అది అతని తల్లి కాదు. చూడండి, అతన్ని గూర్చి ఇదివరకే ఒకటి ఉన్నది. ఎలయనగా, అతడు తన తల్లిలో ఒక భాగమై ఉన్నాడు. ఇంకనూ ప్రకృతి తన సొంత తల్లిని గుర్తించినట్లుగా ఒక మార్గమును సిద్ధపరిచినది. ఒక చిన్న బిడ్డ తన తల్లిని గుర్తించినట్లుగా ప్రకృతియే ఒక మార్గమును సిద్ధపరిచినలా, అలాంటప్పుడు దేవుని ఆత్మ ద్వారా జన్మించిన ఒక దేవుని కుమారునికి అది ఎంత ఎక్కువగా చేస్తుంది. అతనికి తన తల్లి తెలుసు. అతనికి తెలుసు కారణము, అతడు వాక్యము ద్వారా పుట్టాడు మరియు అతడు వాక్యమును గ్రహిస్తాడు. అతనిని ఒక కొత్త స్థలములో ఉంచినప్పుడు అతడు ఎంత త్వరగా వెళ్లాలో అంత త్వరగా అక్కడి నుండి బయటికి వెళ్లిపోతాడు. అతడు కలిగి ఉన్నాడు, అతడు దానిపై ఆనుకున్నాడు. ఎవరు అంటారు, ప్రియమైన వాడా, ఆగు, ఇప్పుడు ఈమె నీ తల్లి అయ్యున్నది. అది అతని తల్లి కాదు. కారణము, అతడు తన తల్లిలో ఒక భాగమయ్యున్నాడని దాని ఇరుగు మార్గమును అతడు తెలుసుకున్నాడు. అది అతని తల్లి అయ్యున్నది. మరి ఎవరు ఆ స్థానమును తీసుకున్నారు? అతనికి తన సొంత తల్లి తెలుసు. గమనించండి, ఎలా ఉన్నదో, ఎలా అది అలాగుని యథార్థంగా ఉన్నదో. దేవుడు సమస్తమును దాని జాతి ప్రకారం చేశాడు. వాటి జాతి ప్రకారము పశువులు. అనేక సార్లు ఆ మొత్తం పశువుల మందను కలిపి తోలుకుని వస్తున్నప్పుడు ఆ చిన్న ఆవులు వాటి తల్లిని ఎలాగూ తెలుసుకుంటాయో నేను ఆశ్చర్యపడ్డాను. అవి పర్వతముల మీద నుండి దిగి వస్తున్నాయి. పశువులన్నీ కలగలిపోయి పోయినవి. ఒక చిన్న ఆవు దాని దూడతో ఉన్నప్పుడు బహుశా అది నిజముగా ఆకలితో ఉన్న ఒక దూడ తన తల్లి నుండి కొంచెము పాలు తాగాలనుకున్నప్పుడు మేము వాటిని పచ్చిక బయలులో వాటిని ఆపినప్పుడు దాని తల్లి ఆ ఆవుల గుంపు గుండా తన సొంత దూడను కనుగొని వరకు పరుగు తీస్తుంది మరియు దాని దూడ దాని తల్లి కొరకు పరిగెత్తుంది. అది ఆ చిన్న నిర్ణీతమైన అరుపును ఏడుపును తెలుసుకుంటుంది. ఆమె తన దూడ కొరకు ఏడ్చున్నది. ఇతర తల్లులు ఆ దూడల కొరకు మూలుగుచ్చు ఉంటాయి. కనీసము నీకై నీవు దాన్ని యోచించలేవు. అయితే ఆ చిన్న దూడ ఆ నిర్ణీతమైన తన తల్లిని కనుగొంటుంది. కారణం ఏమనగా, అది దాని తల్లిలో భాగమై ఉన్నది. పరలోకము నుండి తిరిగి జన్మించిన క్రైస్తవుడు అతడు ఈ వాక్యములో భాగమై ఉన్నాడు. నిజము, మరొక తల్లిని అతడు వెంబడించడు. అతడు వాక్యములో భాగమై ఉన్నాడు. అతడు వాక్యముతో నిలిచి ఉంటాడు. బూరా, స్పష్టమైన ధ్వని ఒక్కపోయినట్లయితే యుద్ధమునకు ఎవడు సిద్ధపడగలరు అని పౌలు అన్నాడు. వాక్య శబ్దము అతడు ఎరుగును. గమనించండి, ఇది ఎలా ఉన్నదో. ముందుగా నిర్ణయించబడిన దేవుని హస్తము మార్గం గుండా వారిని వెంబడించున్నది. అతడు దేవుని ఆత్మ ద్వారా జన్మించున్నాడని ఎరుగును. దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క వాక్యమును నిరాకరించదని అతడు ఎరుగును. కాబట్టి అందుచేత ఒక కొత్త వ్యక్తిని వారు వెంబడించరు. ఇక్కడ నేను వ్రాసుకున్న ఒక చిన్న గమని కొరకు వెనుకు చూస్తున్నాను. నేను దాన్ని దాటిపోయాను. అయితే లేఖన పట్టణమును నేను చూచుడు సంభవించండి. నేను తిరిగి దాన్ని చూచిద్దామని తలంచాను. గమనించండి, మనం ఎన్నడైనా కలిగి ఉన్న అతి గొప్ప వేదాంత పండితుల కాలంలో ఎలా ఆయన సొంతగా ముందు నిర్ణయించబడిన గొర్రెలు ఆయనను వెంబడించినవో వారు తిన్నగా ముందుకు వచ్చేస్తారు. కారణము వారు ఆయన ఎరిగి ఉన్నారు. వాక్యము ఆ దినమునకు ఏమి వాగ్దానం చేసినదో వారు ఎరిగి ఉండరి. ఆయన వచ్చినప్పుడు మెస్సయ్య ఎలా ఉంటాడో వారు ఎరిగి ఉండరి. మరియు సిమోను పేతురు ఆయన ఎద్దుకు వచ్చాడు. అప్పుడు అతడు సిమోను మాత్రమే. ఆంద్రే దాన్ని గూర్చి అతనికి చెప్పుటకు ప్రయత్నించాడు. ఈ మనిషి మెస్సయ్యా అయ్యున్నాడు. సరే, సిమోను నిజానికి ఓ చిన్న కఠినమైన తత్వం గలవాడు. అతడు వెళ్లలేదు. కాని అతడు యేసు సముఖంలోనికి నడిచినప్పుడు అప్పుడు యేసు అన్నాడు, నీ పేరు సిమోను మరియు నీ తండ్రి పేరు యోనా. జగత్తు పునాదికి ముందే యేసు తన శిష్యులను ఎరిగి ఉన్నాడని ఆయన చెప్పి ఉన్నాడని మనకు తెలుసు. వారు ఆయన తలంపు యొక్క గుణలక్షణమై ఉన్నారు. అందుచేత ఆ విత్తనము అతనిలో ఉంచబడి ఉన్నందున మెస్సయా ఒక ప్రవక్తగా ఉంటాడని వాగ్దానం చేయబడి ఉన్నదని వాక్యము దానిని చెప్పి ఉన్నదని అతడు ఎరిగి ఉండెను. అతడు దాన్ని చూసినప్పుడు అతడు చేపలు పట్టుట ముగించబడింది. అతడు తన వలను వేసి మనుషులను పట్టబోవు జాలరిగా ఉండబోచున్నాడని అప్పుడు అతడు ఎరిగి ఉండెను. ఏలైనగా ఇతరులు కూడా అక్కడ నిలబడి ఉన్నారు. అదే కార్యము జరిగించబోటును వారు చూశారు. మరియు వారు దాన్ని ఒక దురాత్మని వర్గీకరించారు. వారే వేదాంత పండితులు. కారణము అది వారి వేదాంతోపదేశపు రుచి ప్రకారం ఉండలేదు. వారు దాన్ని త్రోసివేశారు. వారు వారి వేదాంత పండితుల ద్వారా వారి స్వబుద్ధిపై ఆనుకుని ఉన్నారు. వాక్య వాగ్దానమును నెరవేర్చుచు యేసు వచ్చినప్పుడు వారు దాన్ని చూచుటలో ఎంతో గుడ్డివారయ్యారు. దేవుని వాక్యం ఏం చెప్పిందో దాని మీద కాకుండా వారు వారి యొక్క యాజకులు చెప్పిన దాని మీద, సంఘము చెప్పిన దాని మీద వారు ఆనుకుని ఉన్నారు. ఇప్పుడు యేసు దాన్ని బట్టి వారిని గద్దించాడు. ఆయన అన్నాడు, లేఖనములను పరిశోధించండి, వాటి యందు నిత్యజీవము కలదని మీరు నమ్ముచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నవి. మీరు పరిశోధించమని నేను మిమ్మల్ని అడుగుతున్న లేఖనములు నేను ఎవరినో అవే చెబుతాయి. అయితే వాక్యం ఏం చెప్పిందో దానిపై వారు ఆనుకుంటలేదు. కాని వారు వారి స్వబుద్ధిపై ఆధారపడుతున్నారు. వారు వారి స్వబుద్ధిపై ఆధారపడి ఉన్నారు. మరియు లేఖనం చెబుతుంది వారు ముసుకువేయబడ్డారు. వారి సొంత వేదాంతము వారిని గుడ్డివారిగా చేసింది. నీవంటావు, బ్రెన్హాం సోదరుడా, నీవు ఎక్కడికి వచ్చున్నావు? నేను దీని మీదకు వస్తున్నాను. అదే విషయం మళ్లీ సంభవించున్నది. చివరకు ప్రజలు దేవుని వాక్యము దాని గురించి ఏం చెప్పిందో లెక్క చేయక వారు ఒక నిర్ణీతమైన సంఘంపై వారు చేరిన దేనిపైనో ఆనుకుని ఉన్నారు. వారు తిన్నగా వారి స్వబుద్ధిపై ఆధారపడి ముందుకు వెళుచు అది ఎన్నడూ వ్రాయబడి ఉండనట్లుగానే దేవుని వాక్యమును ఎరగనట్లు దాటిపోతున్నారు. అది మానవ జీవితంలోని జీవపంకురము లేని విత్తనమై ఉన్నది. అది భౌతికమైన జీవమును కలిగి ఉన్నది. కాని బ్రతికించబట్టుకు దానిలో ఆత్మ సంబంధమైన జీవము లేదు. ఆ ముసుకు వారి ముఖంపై ఉన్నది. ఇప్పుడు గమనించండి, దేవుడు తప్పక ఎలాగుంటాడో వారి సొంత తలంపులను కలిగి ఉన్నారు. మెస్సయా తప్పక ఎలాగుంటాడో వారి సొంత ఆలోచనలు కలిగి ఉన్నారు. కాని మెస్సయా తప్పక ఏమై ఉంటాడో వాక్యం చెప్పింది. ఇప్పుడు చూడండి, ఆయన ఎలాగుంటాడో వారి సొంత అవగాహనను కలిగి ఉన్నారు. సందేహం లేదు, ప్రధాన యాజకుడు ఏమన్నాడో ఇప్పుడు యాజకులందరూ నా కింద ఉన్నారు. ఇప్పుడు మెస్సయా వచ్చినప్పుడు మనము గొప్ప ఆలయమును నిర్మించున్నాము. ఇదంతా మనం జరిగించాము. మరియు బైబిల్ చెప్పింది ఆయన అకస్మాత్తుగా తన ఆలయంలోనికి వచ్చును. ఈ కార్యములన్నీ ఆయన వచ్చినప్పుడు మెస్సయా తినగా ఇక్కడికి వచ్చి మనతో తను తాను గుర్తింపు చేసుకుంటాడు. మరియు నేను మెస్సయాను, నేను వచ్చానంటాడు. మీరు ఎదురుగా చూస్తున్న మెస్సయా నేనే. బాగుంది, ఆయన వచ్చినప్పుడు వారు తలంచిన దానికి భిన్నమైన విధానములు ఆయన వచ్చాడు. వారు ఆయన గుర్తించలేదు. ఆయన ఎవరై ఉన్నారో వారు ఎరుగులేదు.
ఓ, ఒకవేళ ఎవరో ఒక వేషధారి అక్కడికి నడిచి వెళ్లి ఇలా అంటే, నేను మెస్సయాను, నేను డాక్టర్ ఫలానా ఫలానా వ్యక్తిని, వారు దాన్ని నమ్మి ఉండేవారు.
అయితే ఒక చీకటి ఛాయ తన వెనుక కలిగి జన్మించిన ఒక మనిషి యొద్దకుని వచ్చినప్పుడు ఆయన ఎన్నడూ ఏ స్కూలుకు వెళ్లలేదు, ఏ విద్యయూ లేదు, ఏ వేదాంత పాఠశాల విద్యను నేర్చుకునలేదు, ఏ సహవాసపు కార్డు లేదు. కాని ఆయన ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యము యొక్క అనువాదమయ్యున్నాడు. నేను చేయు క్రియలే నేను ఎవరినో చెబుతాయి. నేను ఏ కార్యములు చేస్తానని వాగ్దానం చేయబడిందో ఆ కార్యములు చేయని ఏళ్ల అప్పుడు నన్ను నమ్మవద్దు. దానిని ఈ దినమునకు మనము అన్వయించగలమా? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మరొక యుగములకు వారు దాన్ని అన్వయించాలనుకుంటున్నారు. ఆయన తన నిత్య జీవపు శక్తితో చర్యతో లోనికి వచ్చినప్పుడు ప్రజలు దాన్ని ఒక క్రూరమైన మూఢభక్తి అని పిలువగూర్చున్నారు. ఎందుచేత వారు స్వబుద్ధిపై ఆధారపడుతున్నారు, కాని ప్రభు యొక్క వాక్యం మీద కాదు. అది నిజమని మీకు తెలుసు. గుర్తింపు అనగా దేవుడు వాగ్దానం యొక్క ప్రత్యక్షతను దేవుడు అనువదించుట. బహుశా నేను దాన్ని ఇంకా కొంచెం తేటగా చెబుతాను. దేవుడు వాక్యమును మాట్లాడినప్పుడు ఏ పురుషుడు లేక ఏ స్త్రీ లేక ఏ ఒక్కరు దాని భావమేమిటోనని ఎవరూ చెప్పనవసరం లేదు. ఆయన చెప్పినప్పుడు బాగుంది, నీవంటావు దేవుని భావము ఇది, దేవుడేం చెప్పాడో సరిగ్గా ఆయన భావం అదే ఉన్నది. చూడండి, ఇప్పుడు ఎలా ఆయన వాక్యమును అనువదిస్తాడు? దాన్ని నెరవేర్చుట ద్వారా. బైబిల్ చెప్పింది, ఒక కన్యక గర్భవతీయును, ఆమె గర్భవతి అయినది. దానికి ఏ అనువాదం అవసరం లేదు. దేవుడు వెలుగు కలుగును గాకన్నాడు. అక్కడ వెలుగు కలిగి ఉన్నది, దానికి ఏ అనువాదము అవసరం లేదు. ఇంకా ఈ చివరి దినముల్లో ఆయన తన ఆత్మను సర్వ శరీరులపై కుమ్మరిస్తానన్నాడు. దానికి ఈ అనువాదం అవసరం లేదు. అది అంగీకరించబట్టే అవసరమైనది. దేవుడు ఏం చేస్తున్నాడో ఎవరో దాన్ని అంగీకరించవలసినది. దానికి ఈ అనువాదము అవసరం లేదు. దేవుడే తన సొంత వాక్యమును అనువదిస్తాడు. దేవుడు వాగ్దానం చేసిన సంగతులను, చివరి దినముల్లో ఆయన కార్యములను రోజు రోజు మనం చూస్తాము. అది అప్పుడు జరిగి ఉన్నట్లుగా ఈ దినమున్న ప్రజలు వారు తమ స్వబుద్ధిపై ఆధారపడతారు. నా సంఘ కాపరి అది మూఢత్వం అని చెప్పాడు, కాని అది సంభవిస్తుందని బైబిల్ చెప్పింది. ఎవరి యొక్క గ్రహింపై నీవు ఆధారపడబోతున్నావు? ఈ చివరి దినముల్లో బైబిల్ వాగ్దానం చేసింది అదే, ఈ లౌదోకియ సంఘము ఎంతో ధనవృద్ధి చేసుకుని సొంతముగా ఎంతో వారి సమృద్ధిని కలిగి ఉన్నారు. నేను ధనవంతురాలను, నాకు ఏ కొదవ లేదు, నేను ఒక రాణి వలె కూర్చున్నాను. ఆమె ధనవంతురాలు. ఆయన అన్నాడు, నీవు దిక్కుమాలిన వాడమని ఎరుగు. ఇప్పుడు అది పూర్తి సంఘకాలము. సంఘము, లౌదోకియా సంఘము, నీవు దిగంబరుడువు, గుడ్డివాడువు, నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దానిని ఎరుగువు. ఆమె తన ధన సమృద్ధిపై కూర్చున్నది. 10,000 కొలదగా 10,000 సార్లు 1,000 కొలద సభ్యులను దరిదాపుగా ప్రపంచంలోని సంపదనంతటినీ కలిగి ఉన్నది. కేథలిక్ వారిని, ప్రొటెస్టెంట్ వారిని ఈ రోజుకు ఏకం చేస్తే వారిప్పుడు ఏకముగా వెళ్లినట్లుగా వారు ప్రపంచంలోని సంపదనంతటినీ కలిగి ఉన్నారు. ఈ దేశంలో మనం దరిదాపుగా విరిగిపోయాము. ఇప్పటి నుండి 40 సంవత్సరములకు మనం చెల్లించు పన్నును వారు అప్పుగా తీసుకుని వారు నాతో అన్నారు. కాబట్టి వారు దాన్ని లైఫ్ లైన్ మీద చెప్పి ఉన్నారు. పన్నులు ఇప్పటి నుండి 40 సంవత్సరముల వరకు చెల్లించు పన్నులను మనము ఖర్చు పెడుతున్నాము. ఏ ఆలస్యం చేసినట్లయితే నా చిన్న మనవడు, అతనికి 40 సంవత్సరములు వచ్చిన తర్వాత అతడు చెల్లించే పన్నులను ఇప్పుడు వాటి మీద మనము ఖర్చు చేస్తున్నాము. విదేశీ నిధి కొరకు పంపుతున్నాము. మన సొంత ఇండియన్లు ఆకలితో చనిపోతున్నారు. సహవాసమును కొనుటకు ప్రయత్నం చేస్తున్నారు. నీవు సహవాసమును కొనలేవు, నీవు ఒక స్నేహితును కొనలేవు. లేదు, ఇప్పుడు మనము దాన్నే చేస్తున్నాము. ఆ విధంగానే మనము ఏర్పాటు చేసుకున్నాము. వారు కొనే ప్రతిదానికి మనము పన్ను వేయిస్తున్నాము. పన్ను, పన్ను, పన్ను. కొన్ని 100 సంవత్సరములైనను మనము అప్పు యుద్ధం నుండి బయటపడము అని నేను అనుకుంటాను. ఆ విధంగా రాజకీయ నాయకుల చేత మనము దానిలోనికి త్రోయబడి ఉన్నాము. ఇప్పుడు ఆ మార్గములో మనము తప్పక ఉండరాదు. మనము ఆ విధానములో ఉండవలసిన కారణం లేదు. కాని సంఘములు తమకు తామే ధనవంతులుగా మారారు. ప్రపంచ సంపదకే ఎంతో దగ్గరగా ఉందని
కేథలిక్ సంఘములో అది ఉంచబడినదని బైబిల్ చెప్పింది. ఆ కారణం చేతనే రష్యా ఆమెను తరిమివేసింది, రష్యా ఆమెను వెలివేసింది. అదే కమ్యూనిజం ఆరంభమునకు కోకటి వేళ్లై ఉన్నది. కారణమేమనగా సంఘము వేరుగా ఉండాలని బోధించబడింది, కాని లోకములో ఉన్న దానికంటే ఎక్కువగా ఏమీ అక్కడ లేదు.
మేము ఫిన్లాండ్ దేశంలో ఉన్నప్పుడు ఆ చిన్న బాలుడు మృతుల్లో నుండి లేపబడ్డాడు. అక్కడ రష్యా సైనికులు కవాతుగా నిలబడి వారన్నారు, మృతులను బ్రతికించే దేవుని మేము స్వీకరిస్తాం.
యేసు మనల్ని ఏమి చేయమని చెప్పాడో దాన్ని చేయకుండా మనము విఫలమై సువార్త ప్రకటించకుండా సంఘ శాఖలను, పాఠశాలలను, కట్టడములను నిర్మించాము. మనము లోకమునకు చదువు నేర్పుటకు ప్రయత్నించాము. ప్రపంచాన్ని విద్యావంతులుగా చేయండి, విద్యవాన్ని రక్షించుతుందని ఆయన ఎన్నడూ చెప్పలేదు. నీవు తప్పక తిరిగి జన్మించి ఆత్మతో నింపబడవలసినదని ఆయన చెప్పాడు. ఆ కారణం చేతనే ప్రతి చోట ఎంతో దౌర్భాగ్యంగా మనం విఫలమైపోయాము. చూడండి, మనకు సంపద ఉన్నది. ఇప్పుడు ఏమి సంభవిస్తుంది? ఈ సంఘము ప్రపంచ సంఘముల సమాఖ్యతో ఏకంగా వెళుతుంది. దాన్ని ఎవరు నడిపించున్నారో నీవు చూడలేవా? మెథడిస్ట్ వాళ్ళారా, ప్రెస్బిటేరియన్ వాళ్లారా, మిగిలిన వారందరూ, కనీసం పెంతకోస్తు వారు సైతం గ్రహించలేరా? దానిలోనికి మేము వెళ్ళట్లేదని నువ్వు అంటావు. నీవు లోనికైనా వెళ్ళాలి, లేక సంఘశాఖనన్న బ్రద్దలు చేయాలి. నీవు అది గాని ఇది గాని చేయాలి. అది తిన్నగా నీ ముందున్నది, నీవు తప్పక దాన్ని చేయాలి. అది ఒత్తిడి చేయొచ్చున్నది, మృగపు ముద్ర, మరియు ఖచ్చితంగా అది అదే అయ్యున్నది. సంఘశాఖ వాదము పరిపూర్ణముగా మృగపు ముద్ర అయ్యున్నది. నేను బైబిల్ ద్వారా దాన్ని రుజువు చేయగలను. ఆమె ఒక వేశ్య అయ్యున్నది, ఆమె వేశ్యత్వము చేయు కుమార్తెలను కలిగి ఉన్నది, మరియు అది సత్యమని మనకు తెలుసు. సమస్తగా మారిన మతము అది వాక్యమునకు వ్యతిరేకమయ్యున్నది, మరియు దాని సిద్ధాంతములలోనే అది క్రీస్తు విరోధి అయ్యున్నది. దానిలో ఉన్న సమస్తము క్రీస్తు విరోధి కాదు, కాని దాని నియమములు, దాని పద్ధతి క్రీస్తు విరోధి అయ్యున్నది. కారణము అది దేవుని వాక్యమునకు వ్యతిరేకమయ్యున్నది. సమస్తగా మారిన ప్రతి పద్ధతి ఆ మార్గంలోనే ఉన్నది. అక్కడే నీ ఉన్నావు. చూడు, దాని గూర్చి దేవుడు ఏం చెప్పాడో దేవుని యొక్క గ్రహింపుపై ఆనుకున్నట్లకు బదులుగా నీవు ఎవరి యొక్క సబుద్దిపై ఆధారపడుతున్నావు. ఆ కారణమును బట్టి అది తప్పు. కుర్రవాళ్లు, మంచి విద్య కలిగిన వారు పేరుగాంచిన ఈ వేదాంత పాఠశాలలకు, బైబిల్ పాఠశాలలకు వెళతారు. బహుశా వారి హృదయంలో వారు దేవుని యొక్క పిలుపును కలిగి ఉండవచ్చు. వారు బయటకు వెళ్లి ఎంతో ఆత్మ సంబంధమైన దుష్టులేని వారిగా మారుతున్నారు. ఒకే అభిప్రాయములు గల వారై ఫలానా ఫలానా వారు దాన్ని చెప్పారు, ఫలానా ఫలానా బిషప్ చెప్పాడు, ఆయన అన్నాడు అంటున్నారు. ఆ కౌన్సిల్లోని మనుషులందరూ ఇది ఆ విధంగా తప్పక ఉండాలని వారు సమ్మతించారు అంటున్నారు. ఎవరు చెప్పినా లెక్క చేయవద్దు. యేసు అన్నాడు, ప్రతి మనిషి మాట అబద్ధము, కాని నా మాట సత్యము. అది ఎవరైనానూ లెక్క కాదు, నా మాట సత్యము. ఇప్పుడు ఏది సత్యమని మనకు ఎలా తెలుసు? ఏదో సంభవించబోతున్నదని బైబిల్ ప్రకటించినప్పుడు ఏదో సంభవించబోతున్నది, మరియు అది అలాగనే జరిగింది. ఇప్పుడు బైబిల్ చెప్పింది, బంగారము, వెండి, ప్రపంచములోని సంపదంతయు ఆమె యొద్ద ఉన్నది. ఇప్పుడు మనము బంగారపు ప్రమాణంపై ఉన్నట్లయితే మనము బ్రద్దలైపోయాము. ఇప్పుడు ఏమి సంభవించబోతున్నది? మీకు తెలుసా, ఈ దేశంలోని ధనవంతులు, ఈ పెద్ద కర్మాగారములు, విస్కీ ప్రజలు మరియు పొగాకు ప్రజలు, అలాంటి వారు డబ్బును మార్పిడి చేసుకుంటూ నిలబడలేరు. మనము చేయగలిగే ఒకే పని అప్పు తీసుకుంటే. మనం ఆ పని చేసినప్పుడు మనము దానికి మన జాస్తత్వమును అమ్మివేసుకుంటాము. అది నిజము. అలాగైతే మీరేం చేయబోతున్నారు? మీరు దాని ద్వారా ఆ పద్ధతి వశ్యములోనికి వెళ్లిపోతారు. నీవు చేయగలిగేది అక్కడ ఏమీ లేదు. ఓ ప్రజలారా, నేను వెరివాణ్ణని మీరు తలంచవద్దు, అలా తలంచవద్దు. కాని నా స్వరం మరణము ద్వారా నిశ్శబ్దమైనప్పుడు ఈ టేపులు ఇంకను ఆడుతూనే ఉంటాయి. మరియు నేనేం చెప్పాను అది నెరవేరటని మీరు గుర్తిస్తారు. నేను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు అని పిలువబడు ప్రతిదానికి అది వ్యతిరేకంగా ఉంటుంది. నేను నా ఆలోచనలో, నా పిలుపులో తప్పై ఉన్నట్లయితే అది దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది. నేను నా నిర్ణయాన్ని తీసుకున్నాను. కారణమేమనగా దాన్ని ఇక్కడ వాక్యములో నేను చూస్తాను. అది దేవుని వాక్యమై ఉన్నది. అప్పుడు అది రుజువు చేయబట్టని నేను చూస్తాను. అది సత్యమని నిర్ధారించబడింది. అది దేవుని వాక్యమునకు దేవుడి అనువాదమై ఉన్నది. ఆయన వాక్యం యొక్క దేవుని సొంత అనువాదము. అదే నిర్ధారణ, అదే దాన్ని సత్యం చేస్తుంది. ఎందుకు ఈ పరిసయ్యులు గుడ్డివారుగా ఉన్నారు? ఏది వారిని అంత గుడ్డిగా చేసింది? కారణము వారు ప్రత్యక్షతను గాని లేక వాక్య రుజువును గాని వారు అంగీకరింపరు. ఆ కారణమును బట్టియే ఈ రోజున సంఘములు గుడ్డిగా ఉన్నాయి. కారణమేమనగా రుజువు చేయబడిన ప్రత్యక్షతను వారు అంగీకరింపరు. వాక్యము ఎలాగ ఉన్నదని చెప్పినట్లయితే అది బయలుపరచబడినప్పుడు, అది రుజువు చేయబడినప్పుడు వారింకను దాన్ని అంగీకరింపరు. ఆ కారణము బట్టి యూదులు ఈ రోజు వరకు అంగీకరించరు. క్రీస్తును గూర్చి నీ వారితో మాట్లాడలేవు. కారణమేమనగా ఇంకా ముసుకు వారి ముఖంపై ఉన్నది, వారిని గుడ్డివారిగా చేసింది. సంపూర్ణ సువార్తను గూర్చి మరియు దేవుని యొక్క శక్తిని గూర్చి మీరు సంఘముతో మాట్లాడలేరు. కారణము ఈ లోక దేవత దేవుని సత్యము నుండి వారిని గుడ్డివారిగా చేసింది, మరియు వారు వారి యొక్క సబుద్ధిపై ఆధారపడతారు. స్త్రీలు సంఘములోనికి జుట్టు కత్తిరించుకుని వస్తున్నారు, ఎందుకంటే వారి కాపరులు ఓ అది పర్వాలేదు, ఆ మనిషి పిచ్చివాడని చెబుతున్నారు. కానీ బైబిల్ చెబుతుంది ఆమె జుట్టు కత్తిరించుకున్నట్టు తప్పు. ఆమె అలాగ చేసినప్పుడు ఆమె ప్రార్థనను ఆయన నిరాకరిస్తాడు. మరికొందరు స్త్రీలు ఒక సువార్త బోధకుడిగా ఉండుటకు ప్రయత్నించడం ద్వారా మరొక అపకీర్తిని తెస్తున్నారు. అప్పుడు ఆమె దాన్ని రెండంతలుగా చేసింది. ఆమె దాన్ని తప్పక చేయరాదని, దానిలో ఏది చేయకూడదని బైబిల్ చెప్పింది. కాని సంఘ సంస్థ దాన్ని స్వీకరించి ఆమెను నిర్ధారించి బయటికి పంపుతుంది. వారు వారి యొక్క సబుద్ధిపై ఆధారపడుచున్నారు. దేవుని వాక్యంలో ఒక్క మాట తప్పు స్థానంలో ఉంచబడినప్పుడు, తప్పుగా అనువాదం చేసినప్పుడు, లేక అది అంగీకరించబడినప్పుడు అది మొత్తం గొలుసును విరగ్గొడుతుంది. మనిషి రొట్టె వల్ల మాత్రము కాక దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. ఎందుచేత స్త్రీలు పుట్టి బట్టలు ధరించుకుని గూర్చి రంగులు వేసుకుంటా, జుట్టు కత్తిరించుకుంటా, నగిషీగా జుట్టును తయారు చేయుట, ఈ సరుకంతటిని గూర్చి, ఈ కార్యములన్నింటిని గూర్చి నేను వ్యతిరేకంగా బోధించుట వినియు, నేను మరలా మరుసటి సంవత్సరం వచ్చేసరికి మీరు అదే స్థితిలో ఇంకా కూర్చుని ఉంటున్నారు. దాని కారణము దేవుని వాక్యమునకు బదులుగా మీరు మీ సబుద్ధిపై ఆధారపడుచున్నారు. సంఘ కాపరులారా, మీ సంఘమును ఎందుకు శుద్ధి చేయరు? ఎందుకంటే ప్రభు యొక్క వాక్యమునకు బదులుగా మీరు మీ శాఖా సంబంధమైన ఆచారములోనికి వెళుతున్నారు. నిజము, నీ సబుద్ధిపై ఆధారపడవద్దు, నీ సబుద్ధిని ఆధారం చేసుకునవద్దు, కాని ప్రభు మాటపై నిలబడము. వారు దాన్ని అంగీకరించరు. కారణమేమనగా వారు రుజువును అంగీకరించరు. ఖచ్చితంగా ఆయన వస్తాడని చెప్పిన విధానంలోనే యేసు సువార్త వచ్చాడు. కనీసం అనేక సార్లు యోహాను చెరలో వేయబడినప్పుడు కొంచెము చిన్నగా కంగారు పడ్డాడు. మరియు అతడు అక్కడికి వెళ్ళినప్పుడు మెస్సే వస్తున్నాడని, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నదని, ఆయన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలను కుట్లోనికి ప్రోగు చేసి పుట్టును ఆరనగ్నితో కాల్చివేయనని అతడు అక్కడ బోధించాడు. దేవుని యొక్క ఆత్మ ముందుకు వస్తూ ఒక ఓటు వలె ఆయన నుండి ఉబ్బుచున్నది. మరియు అప్పుడు యేసు రంగం మీదకు వచ్చుట అతడు చూసినప్పుడు ఒక చిన్న సాత్వికము గల ఒక విధంగా వంగిపోయిన వాడు, చుట్టూ నెట్టివేయబడినవాడు, తన ప్రాణం కాపాడుకుంటకు ఇక్కడకు మరియు అక్కడకు పరిగెత్తినవాడు. యోహాను దాన్ని గ్రహింపలేకపోయాడు. కాబట్టి ఆయన నిజంగా అతడేనేమో అని తెలుసుకుంటకు యేసునకు అతని శిష్యుల్లో కొందరిని పంపాడు. యేసునకు ఎలాంటి ఒక అగౌరవము, దేవుని యొక్క వాక్యముతో ప్రవక్త నీళ్లలో నిలబడిన తర్వాత అన్నాడు, నేను ఆయన్ని ఎరుగుదును. ఏలయనగా పరిశుద్ధాత్ముడు పౌరం వలె, దేవుడు పౌరం వలె పరలోకం నుండి దిగివస్తూ ఆయనలోనికి విడుచున్నాడు. మరియు పరలోకం నుండి ఒక స్వరం ఇలాగ చెప్పుట విన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు. మరియు తరువాత యోహానంటున్నాడు, వెళ్లి ఆయన అడగండి, ఆయన నిజంగా ఆయనేనా, లేక మనము మరొకరి కొరకు ఎదురు చూడాలా? ఇప్పుడు అతడు చెరసాలలో ఎలా ప్రవర్తించాలో యేసు ఎన్నడూ అతనికి ఒక పుస్తకమును పంపలేదు, లేక ఏ సంఘములో అతడు తప్పక చేరి ఉన్నాడో అడుగులేదు. కాని ఆయన అన్నాడు, ఇక్కడ ఈ చుట్టూ కొంచెం సేపు నిలిచి ఉండండి, మరియు ఏం సంభవిస్తుందో చూడండి. అప్పుడు వెళ్లి మీరు చూసినవన్నీ జరిగినవన్నీ యోహానుకు చూపండి. కారణము ఆయన కార్యములే ఆయన మెస్సీయా అని, దేవుని కుమారుడని రుజువు చేస్తాయి. నన్ను గూర్చి అభ్యంతర పడనవాడు ధన్యుడు. కాబట్టి అనేకులు అభ్యంతర పడ్డారు. అనేక మంది దేవుని యొక్క వాక్యం వద్ద ఎంతో సులువుగా అభ్యంతర పడతారు. అది విరుద్ధంగా ఉండి వారు వారి సబుద్ధిపై ఆధారపడతారు. ప్రభు యొక్క వాక్యమును తీసుకుంటా వారికి ఇష్టముండదు. వారు ఎలా వెళ్లాలని
బోధింపబడ్డారో వారు సరిగ్గా ఆ మార్గంలోనే వెళతారు. వారు నేర్చుకున్న మార్గంలో వారి సంఘము దానిపై ఆధారపడుతుంది. రేపు ఉదయం దేవుడు వర్షమును పంపుతానని వాగ్దానం చేసి వర్షము పంపినను లెక్క కాదు, సంఘము దానిని బుద్ధిహీనత అంటుంది. దేవుని వాక్యమునకు బదులుగా వారు సంఘమును నమ్ముతారు. కారణము ఎందుకు? వారు సంఘము నుండి పుట్టిన వారు కాని దేవుని మూలంగా పుట్టిన మనిషి దేవుని విత్తనమై ఉన్నాడు. మరియు దేవుని యొక్క విత్తనము దేవుని వాక్యమై ఉన్నది. మరియు అతడు దాని ద్వారా మాత్రమే జీవిస్తాడు. అది అతని జీవితమై ఉన్నది. ఇప్పుడు వారి స్వబుద్ధిపై ఆధారపడుతున్నారు. కాని దేవుని వాక్యంపై ఆనుకుంటూ వారికి ఇష్టం లేదు. వారు బాగా ఎరుగుదురు. అది లేఖనములో ఉన్నది. వారు దాన్ని ఒక దురాత్మ గల మనిషి అని పిలిచారు. కారణం ఎందుచేత? వారి యాజకులు అన్నారు, ఎవరైనా ఈ మనిషి బోధగుంటికి వెళ్ళినట్లయితే వారిని సమాజ మందిరంలో నుండి వెరివేస్తాము. యేసు ద్వారా స్వస్థపచ్చబడిన మనిషి ఒకప్పుడు గుడ్డివాడు. అతని తల్లిదండ్రులు సైతము అతని స్వస్థతను బట్టి ఎంతో సంతోషించారు. అయితే దాన్ని చేసినది యేసు అని ఒప్పుకుంటుకు వారు భయపడ్డారు. అతడు అన్నాడు, ఇతడు మీ కుమారుడేనా? వారన్నారు, అవును. ఇతను బాగు చేసింది ఎవరు అన్నారు. వారన్నారు, మాకు తెలియదు. అతడు వయసు వచ్చిన వాడు, అతను అడగండి. అతడు తనకై తాను తన కొరకు మాట్లాడగలడు. ఎందువలనగా? ఎవరైనాను వారి స్వబుద్ధిపై గాక ఒక మనిషి క్రీస్తు యొక్క గ్రహింపును ఆధారం చేసుకుంటే వారిని వారి సంఘము నుండి వెలివేస్తామని అక్కడ చెప్పబడి ఉన్నది. ఇప్పుడు అది సరిగ్గా అదే కాదా? నేను ఒక వట్టి ప్రశ్నను మిమ్మల్ని అడుగుతాను. అది నిజము. అది దాన్నే లాగింది. దేవుడు ఏమి చేసినను అది సత్యమని దేవుడు రుజువు చేసినది లెక్కదు. అది వారి యొక్క అవగాహన ప్రకారం ఉండాలి. అయినను ఇప్పుడు ఆ మనిషి జవాబును కలిగి ఉన్నాడు. వారన్నారు, నిన్ను ఎవరు స్వస్థపచ్చారు? అతడన్నాడు, నజరేయుడగు యేసు అని పిలువబడు ఒక వ్యక్తి. వారన్నారు, అతడు ఒక పాపి. అతడు ఎక్కడుండి వచ్చాడో మాకు తెలియదు. అతడన్నాడు, ఇప్పుడు అది వింతగా ఉంది. మీరు ఈ గడి యొక్క నాయకులుగా ఉండవలసిన వారు. ఇక్కడ ఒక మనిషి నా కన్నులను తెరిచాడు. లోకం ప్రారంభమైనప్పటి నుండి అది జరిగి ఉండలేదు. మరియు ఇంకను అతడు ఎక్కడుండి వచ్చాడో మాకు తెలియదని మీరు చెబుతున్నారు. ఓ అయ్యో, ఎందుచేత? ప్రభు యొక్క వాక్యమునకు బదులుగా వారి స్వబుద్ధిపై ఆధారపడుచున్నారు. కారణము, యెషయా చెప్పాడు, గుడ్డివారు చూస్తారు, కుంటివాడు దుప్పువలే గొంతులు వేస్తాడు, ఎండిన భూములు ఉలసించును. కాని మీరు చూడండి, వారు తమ స్వబుద్ధిపై ఆధారపడి ఉన్నారు, వాక్యంపై కాదు. వారు గీచుకున్న వారి సొంత పద్ధతి. గమనించండి, ఈ దినమున సంఘములు దాన్నే చేస్తున్నారు. వారి యొక్క సంఘ శాఖ పద్ధతులతో వారు ఒక గొప్ప తెలివైన ప్రజల గ్రహింపును ఏర్పరచుకుని ఉన్నారు. అదే వారు కలిగి ఉన్న అతీతమైన గ్రహింపు. ఎవరు దాన్ని వెరిగా చేయుట వారికి ఇష్టం లేదు. వారి గుంపుకు చెందిన వారే తప్ప మరి ఎవరు వారి యొద్దకు వచ్చుట వారికి ఇష్టం లేదు. నాకు చెప్పవద్దు, ఆరిజోనాలోని టూసాన్ లో నేను జీవిస్తాను. 3 సంవత్సరముల క్రితము నేను అక్కడికి వచ్చి ఉన్నాను. నేను ఆ సంఘముల సమాఖ్యను కలుసుకున్నప్పుడు నేనన్నాను, నేను ఒక సంఘమును ప్రారంభించటకు ఎన్నడూ రాలేదు. నేను మీతో సహవాసం చేయటానికి వచ్చాను, మీకు సహాయపట్టుకు వచ్చాను. నేను ఏమి చేసినను? నేను ఒక సువార్తికుడును, ఒక మిషనరీని. వారన్నారు, నీవు ఇక్కడ ఒక సంఘమును ప్రారంభించుకొస్తున్నావా? నేనన్నాను, లేదండి, నాకు సంఘం కావాలంటే నేను ఇండియానాలో ఒక సంఘమును కలిగి ఉన్నాను. కాని నేను ఇక్కడికి వచ్చే కారణమేమనగా ప్రభు యొక్క ఒక దర్శనములో నన్ను ఇక్కడికి నడిపించాడు. ఆయన నన్ను దూరంగా తీసుకుని వెళ్ళు వరకు కొద్ది కాలము నేను ఇక్కడ ఉంటాను. కాని ఒక సంఘమును ప్రారంభించటకు నేను ఎన్నడూ రాలేదు. సోదరులారా, మీకు సహాయం చేయటకు నేను వస్తాను. అది 3 సంవత్సరముల క్రితమై ఉన్నది. నేను ఎన్నడూ ఒక స్థలమునకు ఆహ్వానించబడలేదు. కారణమేమనగా దాని తరువాత అక్కడ ఒక కూడిక జరిగింది. మరియు వారన్నారు, ఏ మనిషి వారి వేదికను నాకిచ్చినా వారు ఆ బోధకును వెలివేస్తామన్నారు. చూడండి, ఎందుచేత? వారి స్వబుద్ధిపై ఆధారపడుతున్నారు. నిశ్చయంగా వారే పేరు పొందిన వారు. వారు వారి అత్యుతమైన అవగాహనను నిర్మించుకున్నారు. వారి పుస్తకంపై నీ పేరు ఉంచితే తప్ప నీవు తప్పిపోయిన వాడువే. ఒక సేవకుడు నాకు దాన్ని చెప్పాడు, ఓ అతడు ఒక మోసపూరితమైన వాడంటావా? అది ఒక పెంతుకొస్తు వాడయ్యున్నాడు. జాక్ మూర్ మరియు నేను టెక్సాస్ లోని డల్లాస్ లో అతడు మాట్లాడటం మేము విన్నాము. అతని పేరును పుస్తకంలో నుండి తీసివేయబోతున్నానని అతడు అన్నాడు. నేనన్నాను, ఎందుకు? కారణము, అతడు మీతో సహవాసం చేశాడు. నేనన్నాను, మంచిది, దాన్ని తీసివే. అతడన్నాడు, సరే. అతడు తప్పిపోయాడు. నేనన్నాను, తప్పిపోయాడా? ఎందుకు? అతడన్నాడు, అతని పేరు దాని మీద లేకపోయినట్లయితే. నేనన్నాను, నీ భావము, నీ ఒక జిల్లా పెద్దవయ్యుండి దాన్ని నమ్ముతావా? అతడన్నాడు, అది సత్యము. నేనన్నాను, మిస్టర్ హోను పెట్టివేయ్, అది దేవుని కృప కాదు. అంతే. చూడండి, ఏలైనగా ఒకే ఆత్మ ద్వారా మనమందరము
ఒకే శరీరంలోనికి బాప్తిస్మం పొంది ఉన్నాము మరియు ఆ శరీరంలో సభ్యులుగా మారాము. నీ మీద ఏ ముద్ర ఉన్నదో అది లెక్క కాదు. అది దాంతో చేయనది ఏదీ లేదు. జన్మ ద్వారా నీవు పరిపూర్ణంగా నీ ఒక క్రైస్తవుడు అయి ఉన్నావు. అది ఒక్కటే మార్గము. ఆ మార్గంలో మాత్రమే నీవు ఉండగలవు. చేరుట ద్వారా కాదు, సిద్ధాంతముల ద్వారా కాదు, ఇది అత్యాసక్తి ద్వారా కాదు, ఇది శ్రోతల ముందు ఒక వృత్తాంతమును తిరిగి తిరిగి వలించడం ద్వారా కాదు, మరే ఇతర కార్యము ద్వారా కాదు, విద్య ద్వారా కాదు, వేదాంతము ద్వారా కాదు. నీవు తిరిగి జన్మించినప్పుడు ఒక క్రైస్తవుడు అయ్యున్నావు. మరియు తిరిగి జన్మించుటకు నీవు ఎన్నుకొనబడితేనే తప్ప నీవు తిరిగి జన్మించలేవు. నా తండ్రి ఆకర్షించితేనే కాని ఎవడునూ నా యొద్దకు రాడు. నా తండ్రి ఆకర్షించితేనే తప్ప ఎవడూ నా యొద్దకు రాడు. నా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. ఆమెన్. అంత్య దినమున నేను వారిని లేపుదును. ఈ గొప్ప పేరుగాంచిన మనము కలిగి ఉన్న బైబిల్ పాఠశాలలు వారంటారు, నీవు నేర్చుకున్న దానిపై అనుకునము. ఓ అయ్యో, వాక్యము ఏమి చెప్పినను వారికి లెక్కాదు. వారెంతో తేటగా దాన్ని వివరిస్తారు. వారి సొంతానికి, వారి సొంత వారు దాన్ని నమ్మటానికి, మరియు వారి సొంత జాతి దాన్ని నమ్ముతుంది. అదే అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి. అక్కడ ప్రవక్త అన్నది, ప్రవక్తలు, అపోస్తులు అని వారు లేరు. అక్కడ స్వస్థత వరములు అనేవి, తదితరమైనవి లేవు. బైబిల్ దినముల్లోనే అదంతా సమాప్తమైపోయింది. వారు తమ్మును తాము అది నమ్ముకున్నట్లు చేస్తారు. నీకు తెలుసా, బైబిల్ చెప్పింది నీవు అబద్ధమును నమ్మి దాని ద్వారా నాశనం కావచ్చును. చూడండి, అది అక్షరాలా సత్యం. దేవుని వాక్యం ఏమి చెప్పినప్పటికీ లెక్కాదు. వారు తమ స్వబుద్ధిపై ఆధారపడుతూ కూడుకుంటారు. వారు దానిపై అనుకుంటారు. వారు దాన్ని నమ్ముతారు. అది సత్యమని వారు అనుకుంటారు. నీవు తిరిగి 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 ఒక అబద్ధమును నమ్ముతూ ఉండగా చివరకు అది నీకు సత్యముగా ఉంటుంది. అది నిజము. అయితే అది సత్యమో లేక కాదో ఎలా మనం తెలుసుకుంటాము? అది సత్యమని దేవుడు రుజువు చేస్తాడు. ఎలాగనగా అది వాక్యములో ఉన్నది, మరియు ఆయన దాన్ని రుజువు చేస్తాడు. దాని యొక్క సొంత అనువాదాన్ని ఆయనే చేస్తాడు. వారు ఎలా దాని ఎదుకు వెడతారు? వారి నాగరికత ద్వారా, వారి విద్య ద్వారా, వారి డాక్టర్ పట్టా యొక్క గ్రహింపుల ద్వారా. వారు ఒక నిర్ణీతమైన వేదాంత పాఠశాల నుండి వచ్చిన వారమని, వీటిని నేర్చుకున్నామని చెప్పుట ద్వారా వారు దాన్ని చేస్తారు. స్నేహితులారా, చూడండి, వినండి, బైబిల్లో ఎక్కడను మీరు గ్రహించారని మనము అడుగుబడలేదు. మనము దాన్ని గ్రహించాలని అడుగుబడలేదు. దాన్ని మనము నమ్ముటకు అడగబడ్డాము. ఎలా దాన్ని నమ్ముతాము? విశ్వాసము ద్వారా. నీవు దాన్ని గ్రహించగలిగినట్లయితే అప్పుడు అది విశ్వాసమును చల్లనిదిగా ప్రకటిస్తుంది. నీవు దాన్ని గ్రహించలేవు, కాని నీవు ఎలాగైనా దాన్ని నమ్ముతావు. నేను దేవుని గ్రహించగలిగినట్లయితే నేను దేవుణ్ణి నమ్మవలసిన పని లేదు. నేను దేవుణ్ణి గ్రహించలేను. ఏ మనిషి దేవుణ్ణి గ్రహించలేడు. నేను దేవుని వాక్యమును గ్రహించలేను, కాని నేను దాన్ని అంగీకరిస్తాను. నేను దాన్ని నమ్ముతాను. దాన్ని గ్రహించవలనని నేను అడుగుబడలేదు. ఈ గొప్ప మానవ జ్ఞానం యొక్క గ్రహింపు నాకు అర్థం కాదు. నేను ఏ వేదాంత పాఠశాలకు వెళ్లలేదు. బైబిల్ చెప్పిందే సరిగ్గా నాకు తెలుసు. అదే యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నేను అదే జాబితాలో ఆయన కొరకు ఎదురు చూస్తాను. ఈ దినమున ఆయన ఏం చేస్తానని వాగ్దానం చేశాడో నాకు తెలుసు. దాన్ని చేయుటకు నేను ఆయన కొరకు ఎదురు చూస్తాను, మరియు ఆయన అది చేస్తాడు. అది నిజము. ఆయన కృపను వాగ్దానం చేశాడు. నేను దాని కొరకు ఎదురు చూశాను, మరియు దాన్ని నేను స్వీకరించాను. ఆయన స్వస్థతను వాగ్దానం చేశాడు. నేను దాన్ని నమ్మాను, దాన్ని అంగీకరించాను, మరియు నేను దాన్ని స్వీకరించాను. ఇప్పుడు నేను మీ సమయమును ఎక్కువ తీసుకున్నాను. ఒక్క నిమిషము మీరు నాతో భరించినట్లయితే ఈ ఒక్కటిని అడగూరుచున్నాను. తమ సొంత గ్రహింపుపై ఆనుకొనని కొందరిని లెక్కలోనికి తీసుకోండి. వారి యుగం యొక్క గ్రహింపు ఏమి చెప్పినను లెక్కాదు. తమ సొంత గ్రహింపుపై ఆనుకున్న వారిని కొందరిని బైబిల్లోని కొన్ని గుణశీలములను మనం తీసుకుందాం. ఉదాహరణకు నోహును తీసుకుందాం. గొప్ప శాస్త్రీయ పరిశోధన దినముల్లో నోహు జీవించాడు. నోహు దినముల్లో వారు బహుశా పిరమిడ్లు కట్టారు. వాటిని తిరిగి వారు ఉత్పత్తి చేయలేరు. ఇప్పుడు మనము దానితో ఏమీ చేయలేము. ఆ బండలను ఏది ఇప్పుడు పైకెత్తలేదు. ఈ రోజున వారు దాన్ని చేయలేరు. ఆ దినముల్లో వారు ఒక విధమైన రసాయనిక అద్దమును వస్త్రములకు వేసేవారు. ఈ రోజు వరకు అవి సహజముగా కనపడతాయి. వారొక శవమును భద్రపరచుటకు ఒక విధమైన తైలమును రాసి మమ్మీని తయారు చేసేవారు. ఈ రోజు మనము అలాంటి ఒక దాన్ని చేయవలసి ఉంటే దాన్ని మనం చేయలేము. ఎన్నో కళలను మనం పోగొట్టుకుని ఉన్నాము. ఎంతో తెలివైన శాస్త్రీయ యుగములో అతడు జీవించాడు. ఆయన రాకముందు అదే రకమైన యుగము తిరిగి వస్తుందని యేసు దాన్ని సూచించాడు. ఎలయనగా నోహ దినములో జరిగినట్లుగా ఉండును. ఇప్పుడు మీరు దాన్ని నమ్ముతారా? అదే, మీరు నమ్మరా? యేసు దాన్ని చెప్పి ఉన్నాడని మీరు నమ్ముతారా? ఆమెన్. తిరిగి మనము ఆ యుగమునకు వచ్చామని మీరు నమ్ముతారా? ఆమెన్. అది లోకాసువార్తలో ఉన్నది, 17:29. ఇప్పుడు లోకాసువార్త 17:30 ఆయన అన్నాడు, లోతు దినములో జరిగినట్లుగా ఉండును, అప్పుడు ప్రభు యొక్క దూత. ఇప్పుడు ఆయన మనము చదివిన బైబిల్నే చదువుచుండెను. నోహు యొక్క జలపడమునకు ముందు అది ఎలాంటి దినమయ్యుండునో మీరు వెనుకకు వెళ్లి చూడండి. లోతు దినముల్లో ప్రపంచం నాశనం కాకముందు అది ఎలాంటి దినమయ్యున్నదో వెనుకకు వెళ్లి చూడండి. అది ఏమయ్యుండెనో కనుగొనండి. యేసు దేని గురించి మాట్లాడుచున్నాడో మీరు చూడండి. నోహు దినముల్లో వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకునుచు పెండ్లికిచ్చుకుని నోహు ఓడలోనికి వెళ్లి వరకు దాన్ని ఎరుగుకుండరి, మరియు జలప్రళయం వచ్చి వారందరినీ తీసుకుని పోయాను. లోతు దినముల్లో అన్య ప్రపంచం కాల్చివేయబట్టుకు ముందు అక్కడ సొదోమీలు, స్వలింగ సంపర్కులు ఉన్నారు. సమస్తమైన వంకరలు ప్రపంచంలో ఉన్నవి. అది ఒక గొప్ప అధునాతన లాస్ ఏంజల్స్ గా ఉన్నది. అధునాతన లాస్ ఏంజల్స్ మాత్రమే కాదు కాని అమెరికా సంయుక్త రాష్ట్రములే కాదు కాని ఒక ప్రపంచము. అది నిశ్చయంగా వంకర చేయుట. మనుషులు వారి యొక్క సహజమైన జీవపు మూలమును, వారి సహజమైన బుద్ధి జ్ఞానమును పోగొట్టుకుని దురాత్మ ద్వారా వంకరగా చేయబడినారు. అది వారి సహజ జీవితం యొక్క మొత్తము మార్గమును మార్చివేసింది, మరియు వారు దురాత్మలతో ఆవరించబడ్డారు. అది నోహు దినముల్లోని చిత్రం కాదా? మరి నాకు తెలియదు. లోతు దినముల్లో నా భావము నోహు దినముల్లో కూడా వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకునుచు పెండ్లికిచ్చుండరి. సరిగ్గా ఇప్పుడు ఉన్నట్లుగానే సమస్తము విడాకులు కోర్టులతో నిండిపోవచ్చున్నది. కాని గుర్తుంచుకోండి, ప్రపంచము నాశనం కాక మునుపు అబ్రహాము భూమి మీదకు పంపబడ్డాడు, మరియు కుమారుని వాగ్దానము ఆయనకి ఇవ్వబడింది. సంఘము ఒక ఛాయిగా దేవుణ్ణి కలుసుకున్నట్లుగా అబ్రహాము అనేక దశల్లో దేవుణ్ణి కలుసుకున్నాడు. అయితే సరిగ్గా నాశనమునకు ముందు, మరియు వాగ్దాన కుమారుడు రాకముందు దేవుడు దిగివచ్చి మానవ శరీరములో ఒక మనిషిలో ప్రత్యక్షమయ్యాడు. ముగ్గురు మనుషులు వారు లోతు దగ్గరకొచ్చారు. మొదట అబ్రహాము దగ్గరకొచ్చారు, మరియు వారు కూర్చున్నారు. మరియు అబ్రహాము యొక్క పేరు అబ్రాము నుండి అబ్రహాముగా, శారాయి శారాగా మార్చబడింది. ఈ మనిషి, ఈ ప్రసంగికుడు ఎలోహిం అతనితో మాట్లాడుటకు ఆయన దిగివచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? నీ భార్య అయిన శారా ఎక్కడా? అతడన్నాడు, నీ వెనుక గుడారంలో ఉన్నది. ఆయన అన్నాడు, జూప్ కాలం ప్రకారము నేను నిన్ను దర్శిస్తాను. మరియు ఆమె అతని వెనుక గుడారములో ఉండి నవ్వింది. ఆయన అన్నాడు, శారా నవ్వనేలా? ఇప్పుడు ఆయన వాక్యమును చూసి నవ్వినందుకు ఆయన శారా ప్రాణమును తీసేవాడే, కాని ఆయన దాన్ని చేయలేదు. ఎలయనగా శారా అబ్రహాములో భాగమయ్యున్నది. ఈ దినమున లూకా 17:30 ఏచి చెప్పాడు, లోతు దినముల్లో జరిగి ఉన్నట్లుగా అంత్యకాలములోనూ జరుగును. మనుష్య కుమారుడు, ఇప్పుడు గుర్తుంచుకోండి, మనుష్య కుమారుడు ప్రవక్త అయి ఉన్నాడు. ఏస్కేల్ను మనుష్య కుమారుడని యెహోవా పిలిచాడు. యేసు 3 నామముల్లో వచ్చాడు, మనుష్య కుమారుడు, దావిదు కుమారుడు, దేవుని కుమారుడు. ఆయన తను తాను మనుష్య కుమారుడని పిలుచుకున్నాడు. ఆ ప్రకారము ప్రజలు గ్రహిస్తారు, కారణం ఆయన ప్రభు అయిన దేవుడు లేపబోయే ప్రవక్త అయ్యుండెను. ఇప్పుడు గమనించండి, అప్పుడు ఆయన ఏ వాగ్దానం చేస్తాడు? అగ్నికి ముందు, ఆ సమయమునకు ముందు తిరిగి మనుష్య కుమారుడు తను తాను బయలుపరుచుకుంటాడు, మరియు వాగ్దానం చేయబడిన కుమారుడు రాకముందు అబ్రహాము చూసిన చివరి గుర్తు అదే. మరియు తిరిగి అతడు ఒక యవనస్తుడుగా, ఆమె ఒక యవనస్తురాలుగా మారిపోయింది. దానికి ముందు ఇప్పుడు గమనించండి, లేఖనము దాన్ని ప్రత్యేకంగా చెబుతుంది. మనము తప్పక దాని కొరకు చూడాలి. అలాగైతే ఈ దినమున ఉన్నట్లుగా ప్రపంచము వంకరతనములో ఉండడు చూసి అది ఇప్పుడు కొనసాగుతున్నట్లుగా, అప్పుడు అది సరి అని, ఇది సరికాదని మనం ఎలా చెప్పగలం? కారణమేమనగా, నీవు ఎవరో గ్రహింపు మీద ఆధారపడి ఉన్నావు. సొదొమ గవిని యొద్దనున్న వ్యక్తి ఆ జీవాధిపతి గ్రహింపు మీద కాదు. ఇప్పుడు గమనించండి, మనము మన స్వబుద్ధిపై ఆధారపడరాదు. నోవహు తన స్వబుద్ధిపై ఆధారపడలేదు. అది ఒక గొప్ప శాస్త్రీయ యుగమయ్యున్నది, కాని అతడు తన దినం యొక్క గ్రహింపుపై అతడు ఆధారపడలేదు. కాని అతడు దేవుని యొక్క వాగ్దానంపై ఆధారపడ్డాడు, మరియు దేవుని శక్తి ద్వారా కదిలించబడ్డాడు మరియు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరిచాడు. అది పరిపూర్ణంగా సహజ జ్ఞానమునకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అక్కడ ఎన్నడూ ఆ పైన నీళ్లు లేవు. కాని అతను తెలుసు అక్కడ నీళ్లు ఉన్నవని దేవుడు చెప్పినట్లయితే అవి అక్కడ ఉంటాయి. కాబట్టి అతడు తన సమృద్ధిపై ఆధారపడలేదు, కాని విశ్వాసం ద్వారా దేవుని వాక్య వాగ్దానము ద్వారా అతడు కదిలించబడ్డాడు. ఆత్మ అతన్నై కదిలించింది మరియు అతడు కదిలాడు. అబ్రహాము మానవ జీవితమును గూర్చి అతడు తన సమృద్ధిపై ఆధారపడలేదు. అతడు తన భార్యను 16వ ఏట వివాహం చేసుకుని ఉన్నాడు. ఇక్కడ అతడు 75 సంవత్సరములు గలవాడుగా ఉన్నాడు మరియు ఆమెకు 65 సంవత్సరములు, అతనికంటే 10 సంవత్సరములు చిన్నది. కాని అబ్రహాము తన సమృద్ధిపై ఆధారపడలేదు. శారా ద్వారా తనకు కుమారునిస్తానని దేవుడు చెప్పినప్పుడు అతడు దేనినైనను దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా ఉన్న ఏ రుజువునైనను దేవుని వాక్యమునకు బయట ఏ జ్ఞానమునైనను అది లేదు అన్నట్లుగానే అతడు పిలిచాడు. అతడు బలము గలవాడై దేవుని స్తుతించను. అతడు కనీసము తన సొంత శరీరము మృతతుల్యమైనదని గాని శారా దేహము మృతతుల్యమైనదని గాని అతడు వాటివైపు చూడలేదు. అతడు దేన్ని లెక్కించలేదు, కాని దేవుని యొక్క వాగ్దానంపై అనుకున్నాడు. అతడు తన సమృద్ధిపై ఆధారపడలేదు, అతడు తర్కములపై ఆధారపడలేదు. బ్రెన్హామ్ సోదరుడా, ఎందుకు నీవంటావు ఈ కారణమును బట్టి అయినా దేవుడు రోగులను బాగు చేయట్లేదు? మనం ఎంతో మంది చక్కని వైద్యులను కలిగి ఉన్నాము. బైబిల్ చెప్పింది మనము తర్కములను కింద పడవేస్తాము. మనము తర్కించము, విశ్వాసము తర్కించదు. విశ్వాసము నమ్ముతుంది మరియు అంగీకరిస్తుంది. అయితే దేవుని వాక్యమును అతడు సందేహింపక నమ్మి ఉన్నాడు మరియు లేవినివి ఉన్నట్లుగానే పిలిచాడు. అది పరిపూర్ణంగా ఏ తర్కమునైనను వ్యతిరేకమునైనను అతడు తర్కించలేదు. అతడు కేవలము దాన్ని నమ్మాడు. పిల్లవాడు జన్మించగలడని ఏ తర్కములు రుజువు చేయలేవు. ఆ స్త్రీకి ఋతుస్రావం ఆగిపోయి 20 సంవత్సరములైనది మరియు అతని దేహము మృతతుల్యమైనది. అతనికి 100 ఏళ్లు వచ్చినప్పుడు 25 సంవత్సరముల తర్వాత ఏ విధమైన గ్రహింపునకైనను వ్యతిరేకముగా అతడు ఇంకనూ దేవునికి స్తుతి చెల్లించుండెను. విశ్వాసమును బట్టి దేవుడు తన మాటను నిలబెట్టుకుంటాడని అతడు ఎరిగిండెను. అతడు తన స్వబుద్ధిపై ఆధారపడలేదు. ఫరో చేతి నుండి ఇశ్రాయేలును బయటికి తీసుకుని రమ్మని అతనికి చెప్పినప్పుడు ఒకవేళ మోషే తన స్వబుద్ధిపై ఆధారపడితే ఏం జరిగేది? ఆ అగ్నిస్తంభమునంద ముందుకు వెళ్ళు, నేను నీతో ఉన్నాను అని దేవుడు చెప్పినప్పుడు ఒకవేళ అతడు తన స్వబుద్ధిపై ఆధారపడితే ఏం జరిగేది? దేవుడు వారిని ఎర్ర సముద్రమునందుకు తెచ్చినప్పుడు వారు అక్కడ నీళ్ల యుద్ధం ఉన్నారు. ఇక్కడ దేవుడు వారికి వాగ్దాన భూమిని వాగ్దానం చేశాడు. ఒకవేళ అతడు తన స్వబుద్ధిపై ఆధారపడితే ఏం జరిగేది? నేను ఎలా ఈ వైపు నుండి ఆ వైపునకు వెళ్లగలను? ఒక వంతెన నిర్మించటకు మనకు సమయం లేదు. ఇక్కడ సైన్యము తినగా మన వెనక వస్తున్నారు. ఇక్కడ రెండు వైపులా పర్వతములనువి. ఇక్కడ మన ముందు నీరున్నది, ఎర్ర సముద్రము. ఇప్పుడు ఒకవేళ అతడు తన స్వబుద్ధిపై ఆధారపడి పరిగెత్తుకుంటూ వెళ్లి చేతులు పైకెత్తి పరో పాదముల మీద పడి, పరో నన్ను క్షమించు నేను తప్పు చేశానంటే, అయితే అతడు తన స్వబుద్ధిపై ఆధారపడలేదు. కాని అతడు ప్రార్థించాడు. దేవుడు అడుగు ముందుకు వేయమని చెప్పాడు మరియు సముద్రం తెరవబడింది. అది అన్ని తర్కములకు వ్యతిరేకంగా ఉన్నది. కాని అతడు తన స్వబుద్ధిపై ఆధారపడలేదు. ఒకవేళ యెహోషువా అతడు ఆ ఇతర 10 సంఘ శాఖలతో అక్కడికి వెళ్లి అక్కడ దేవుని యొక్క వాగ్దాన భూమిని చూసి మరియు వారితో తిరిగి వచ్చేలా అని ఉంటే, ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి, అది సత్యమే, మనము మిడతల వలె కనబడ్డాము, వారు రాజానుభావులు, మనము ఏ విధంగా వారిని తీసుకునగలము? మనం ఏరుకున్నవి తప్ప కనీసం మన యొద్ద ఖడ్గములు లేవు. మనం ఎలాగ వెళ్లి ఆ దేశమును తీసుకునగలము? ఎందుకు? అది సంపూర్ణంగా అసాధ్యము. ఒక్కరికి 50 చొప్పున మనపై లెక్కలో వారి సంఖ్య మించిపోతుంది. వారు తరబేతు పొందిన సైనికులు. మనం ఐగుప్తు నుండి వచ్చిన గొర్రెల కాపర్లము మరియు బురద పిసుకే వారము తప్ప మరేమీ కాదు. ఎలా? కనీసము డాలు అలాంటివి మనకు లేవు. మనం ఎలా దాన్ని తీసుకోగలము? ఎందుకు? నిశ్చయముగా వారి స్వబుద్ధి వారు దాన్ని చేయలేరని నిశ్చయముగా రుజువు చేస్తుంది. ఏ మిలిటరీ వ్యక్తి అయినా లేక మోషే అయినా వారి యొక్క స్వబుద్ధిపై ఆధారపడలేదు. అయితే వారి స్వబుద్ధిపై వారు ఆధారపడలేదు, కాని దేవుడు చెప్పిన దాన్ని వారు ఎరిగి ఉన్నారు. నేను ఆ దేశమును మీకు ఇచ్చాను, వెళ్లి దాన్ని తీసుకోండి. నీ స్వబుద్ధిపై ఆధారపడవద్దు. నీవు నీ స్వబుద్ధిపై ఆధారపడినట్లయితే ఈ రోజు నీవు రోగ్గా బహుశా చక్రాల కుర్చీలో కూర్చుని ఉండవచ్చు, బహుశా క్యాన్సర్తో గుండె జబ్బుతో చనిపోతూ ఉండవచ్చు, మరియు వైద్యుడు నీవు చనిపోతున్నావని చెప్పవచ్చు. నీవు నీ స్వబుద్ధిపై ఆధారపడినట్లయితే నీవు చనిపోతావు. అయితే ఆ బుద్ధిపై ఆధారపడవద్దు, నిశ్చయంగా వద్దు.
ఇరుకో గోడల సంగతి ఏమిటి? ఆ గోడల పైన వారు రథములు పందెములు వేస్తారు. ఆ పెద్ద గోడలు, దేవుడు అన్నాడు, మీరు అక్కడికి వెళ్లి దాని చుట్టూ ప్రదక్షిణ చేసి బోర ఊది ఆర్భాటంగా కేకలు వేయండి. ఆ గోడలు కూలిపోతాయి. బాగుంది. శరీర మనస్సుకి అది పరిపూర్ణంగా విరితనంగా ఉంటుంది. కాని యెహోషువ ఆ గోడలు ఎంత మందమైనవో ఎరిగి ఉన్నాడు. కారణము, అతడు ఎన్నో గోడలు ఐగుప్తులో నిర్మించి ఉన్నాడు. దానిలో ఉన్న సున్నమును అతడు ఎరిగి ఉన్నాడు. ఆ పైన గుర్రపందెములు వేయుటకు అది ఎంత బిగువుగా ఉంటుందో, ఇళ్లు సైతము దానిపైన నిర్మిస్తారు. అయితే అతడు తన స్వబుద్ధిపై ఆధారపడలేదు. దేవుడు ఏం చెప్పాడో అది సత్యమని అతడు నమ్మాడు. ఆయన వాక్యమునకు విధేయుడయ్యాడు. మరియు గోడలు కూలిపోయినవి. నేను ఆదివారం బోధించి ఉన్నట్లుగా అతడు యుద్ధములో పోరాడుతున్నట్లయితే అప్పుడు సూర్యుడు దిగిపోచున్నాడు. శత్రువులు ముట్టడి వేశారు. ఆ రాత్రి వారందరూ ప్రోగై మరియు మరొక శక్తితో వారు వచ్చి అతని మనుషుల్లో అనేక మందిని చంపుతారు. ఇప్పుడు నాకు కొంత పగటి వెలుగు కావలసినది అని చెప్పినట్లయితే నాకు తప్పక మరికొంత సూర్యుని వెలుగు కావాలి. బాగుంది. ఒక నిమిషం ఆగు. దేవుడు ఈ క్రమమును ఏర్పరిచాడు. సూర్యుడు తిరుగుచూ ఉండగా ప్రపంచము తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాము. నేను సూర్యుని ఆగమని చెప్పినట్లయితే బహుశా ప్రపంచం ఇప్పుడు ఆగిపోతుంది. అప్పుడు అది దాని గురుత్వాకర్షణ శక్తిని పోగొట్టుకుంటుంది. నేను పడిపోతానంటే తన స్వబుద్ధిని అతడు వినలేదు. అతడు చెప్పిన ఒకే విషయము ఏమైనదనగా, సూర్యుడా నీవు ఆగిపోమ్ము, మరియు చంద్రుడా నీవు ఎక్కడున్నావో అక్కడ ఆగిపోమ్ము. అతడు తన స్వబుద్ధిపై ఆధారపడలేదు. కాని దేవుని వాగ్దానంపై అతడు అనుకున్నాడు. నేను ఆ దేశమును మీకిచ్చాను, వెళ్లి దాన్ని తీసుకోండి. పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానమును ఆయన నీకిచ్చి ఉన్నాడు. ఈ సభలో మీరు దాన్ని పొందవచ్చు. ఇప్పుడే నీవు దాన్ని పొందవచ్చు. దానిపై ఆధారపడవద్దు. నీకు తెలుసా, నేను అలసిపోయాను, నేను ఎక్కువగా రాత్రి భోజనం తిన్నాను. నేను దాన్ని చేయుట యోహాను చూసినట్లయితే నేను అసహించుకుంటాను. ఓ మేలు కొరకు నీవు నీ స్వబుద్ధిపై ఆధారపడుచున్నావు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లల పిల్లలకు, దూరస్తులందరికీ, మన ప్రభు అయిన దేవుడు పిలిచిన వారందరికీ చెందును. నేను చనిపోతున్నానని వైద్యుడు చెప్పాడు. అతడు నన్ను పరీక్షించాడు. నాకు క్యాన్సర్ ఉందని చెప్పాడు. నేను దాన్ని కలిగి ఉన్నాను, లేక అది ఏమై ఉన్నప్పటికీ నేను తప్పక చనిపోతాను. ఆ బుద్ధిపై ఆధారపడవద్దు. నీ రోగములన్నింటినీ బాగుచేయు నీ దేవుడైన ప్రభువు నేనే. కాబట్టి ఆ బుద్ధిపై ఆధారపడవద్దు. ఏ మనిషి బుద్ధిపై ఆధారపడవద్దు. దేవుని యొక్క జ్ఞానంపై ఆధారపడుము. సంస్థను పొలములో ఉండగా ఏమిటి, 1,000 మంది ఫిలిస్తీయులు అతని మీద పరిగెత్తుకుని వచ్చారు. అక్కడ అతను నిలబడి ఉన్నాడు. ఒక చిన్న ఉంగరాలు తిరిగిన రొయ్యి దరిదాపుగా అంత ఎత్తు ఉన్నాడు. అతడు భయపడలేదు. మంచిది, అతడు ఒక ఖడ్గదారి కాదు. ఎలాగా అది అతనికి తెలియదు. అతనికి ఏ మిలిటరీ తర్బీతు లేదు. అతడు కేవలము ఓ చిన్న ఉంగరాల జుట్టు తల కలిగిన ఆడపిల్లవలే 7 జడ్లు కలిగి ఉన్నాడు. తల్లి కొడుకు అక్కడ నిలబడి ఉన్నాడు. అక్కడకు 1,000 మంది ఫిలిస్తీన్లు వచ్చారు. సరే, అతని చేతిలో ఏదీ లేదు. అతడు కిందకు చూడగా ఒక ఎండిపోయిన ఒక తెల్లని గాడిద దవడ ఎముకను కనుగొన్నాడు. మరియు దాన్ని అతడు ఏరుకున్నాడు. ఇప్పుడన్నాడు, ఇప్పుడు మనం చూద్దాం. దీంతో నేను ఎక్కువ చేయలేను. కారణమేమనగా ఫిలిస్తీన్లందరూ వారి తలపై శిరస్తనములను, అందరూ ఈట్లను కలిగి ఉన్నారు. వారందరూ లోహముతో తయారు చేయబడిన కోట్లను కలిగి ఉన్నారు. వారి శిరస్తనములు ఒక్కొక్కటి 15 పౌండ్ల బరువు కలది. అందరూ గొప్ప బలము గల మనుషులు. సరే, ఈ సుడుగా విరిగిపోయే గాడిద దవడ ఎముకతో నేను ఎన్నడైనా నేను వారి శిరస్త్రాణంపై కొట్టినట్లయితే ఎందుకు అది ముక్కలుగా బదులైపోతుంది అనంటే, అతడు తన స్వబుద్ధిపై ఆధారపడలేదు. అతడు సరిగ్గా తన చేతిలో ఉన్నదాన్నే తీసుకుని వారిలో 1,000 మందిని కొట్టాడు. ఇంకా అతడు ఆ దవడ ఎముకను తన చేతిలో కలిగి ఉన్నాడు. ఆమెన్. మనిషి వేదాంతం ఏం చెబుతుందో నేను లెక్క చేయను. దానిపై ఆనుకొనవద్దు. దేవుని యొక్క వాక్యంపై ఆనుకొనుము. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అతడు దాన్ని నమ్మాడు. నిశ్చయముగా సౌలు యొక్క వేదాంతమును దావీదు వినియుంటే ఏమయ్యేది? అక్కడ గొల్యాతు గొప్ప డప్పాలతో నిలబడి ఉన్నాడు. మరియు అందరూ భయపడ్డారు. సౌలు సైన్యమంతటి పైగా ఎత్తైన భుజములు, తలను కలిగి ఉన్నాడు. గులియాత్ అన్నాడు, ఎవరైనా వచ్చి నాతో పోరాడండి, మనమందరము చావలసిన అవసరం లేదు. నేను నిన్ను చంపితే అప్పుడు మీరందరూ మమ్మను సేవించాలి, మీరు నన్ను చంపితే మేము మిమ్మల్ని సేవిస్తాము. ఏలైనగా అతడు అతనిపై సరిహద్దును కలిగి ఉన్నాడు. ఆ విధంగానే దయ్యము దాన్ని చేయటకు ఇష్టపడుతుంది. వాడు మొత్తము వేదాంత పాఠశాలను బయటికి తెచ్చినప్పుడు, వారందరూ వాడు మార్గము గుండా వస్తున్నప్పుడు చూడండి, ఆ చిన్న మాసిపోయిన దావీదు ఎర్రనవాడు, వంగిపోయిన భుజములు గలవాడు, చిన్న గొర్రె చర్మము ధరించి నడుచుకుంటూ వచ్చాడు. ఒక చిన్నవాడు 100 లేక 110 పౌండ్ల బరువు గలవాడు. సజీవుడైన దేవుని యొక్క సైన్యము ఒక నిబంధనకు సున్నతి పొందిన వారి ఉండగా, ఒక సున్నతి లేని ఫిలిస్తీయుడు సజీవ దేవుని సంఘము యొక్క సైన్యమును బాహాటముగా సవాలు చేయుటియా అని నాకు చెబుతావా? సౌలన్నాడు, కురవాడా ఇక్కడికి రా, నేను నీ ధైర్యాన్ని మెచ్చుకుంటాను, కాని అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి, చూడు అలాంటివి మన మధ్య లేవన్నాడు. మరియు నన్ను మీకు కొంత చెప్పనివ్వండి, ఏ సహవాస కార్డును నీవు చూపిస్తావు? చూడు, కనీసం నీకు కవచం లేదు, ఒడిసలు తప్ప నీ వద్ద ఏమీ లేదు. చూడు, నీకు పిహెచ్డి లేక ఎల్ఎల్డి లేదు. నీవు దీన్ని ఎలా చేయబోతున్నావు? ఎందుకనగా వాడు ఒక యుద్ధ వీరుడు, ఎందుకంటే వాడు డిడి డబుల్ ఎల్ పిహెచ్డి ఎల్ఎల్ క్యూ కలిగి ఉన్నాడు, ఎందుకంటే వాడు ఎన్నో డిగ్రీలు కలిగి ఉన్నాడు. వాడు ఒక గోడ నిండా వాటిని అతికిస్తాడు. మరియు నీవెవరువు? నీవు ఒక గొర్రెల కాపరివి. అతడు అన్నాడు, నేను నీకు ఒకటి చెప్పాలనుకున్నాను. అతడు అన్నాడు, అదేమిటో నీకు తెలుసా? నేను బయట నా తండ్రి గొర్రెలను కాయచుండగా ఒక సింహం వచ్చి వాటిలో ఒక దాన్ని లాక్కొని పరిగెత్తింది. నీకు తెలుసా, నేను చిన్న ఒడిసెను తీసుకుని వాడి వెనక వెళ్లి వాడిని గుద్ది కింద పడవేశాను. వాడి నోట్లో నుండి గొర్రె పిల్లలు బయటికి తీసినప్పుడు వాడు నా పైకి లేచాడు. నేను కత్తి తీసుకుని వాడిని చంపివేశాను. నేను వెనుకకు తిరిగి ముందుకు వెళ్లాను. మరలా ఒక ఎలుగుబంటు వచ్చి ఒక గొర్రెను లాక్కొని పోయింది. నేను వాడిని కూడా చంపివేశాను. అతడు అన్నాడు, ఇప్పుడు దేవుడు నా పిహెచ్డి కాదు, నా స్వబుద్ధి కాదు, నేను దాన్ని ఎలా చేశానో నేను మీకు చెప్పలేను. అది ఎలా జరిగించబడిందో నాకు తెలియదు, కాని దేవుడు ఆమెన్ ఎలుగుబంటి మరియు సింహ పంజా నుండి నన్ను తప్పించిన దేవుడు మరి ఎంత ఎక్కువగా ఆ సున్నతి లేని ఫిలిస్తీన్ చేతి నుండి విడిపించగలడు? బిషప్ సౌల్ అన్నాడు, కురవాడా నీవు పిలుపును కలిగి ఉన్నావని నాకు తెలుసు. నేను నీకు చెబుతాను, నీవు ఇక్కడికి వచ్చినట్లయితే నీవు అతనితో ఎలా పోరాడాలో నీకు నేర్పుతాను. చూడు, నేను నీకు చెబుతాను, నేను ఒక డాక్టర్ను, కాబట్టి నా కవచమును నీ మీద వేసుకునుము, నేను నీకు వస్త్రములు ధరింపచేస్తాను. దావీదు అక్కడ నిలబడ్డాడు. వారు అతనికి ఒక పిహెచ్డిని ఒక ఎల్ఎల్డిని మరియు అవన్నీ ఇచ్చారు. మరియు దీనమైన చిన్న దావీదు కనీసం కదలలేకపోయాడు. అది ఎలాగో అతనికి తెలియలేదు. అతడు అన్నాడు, నేను ఎన్నడూ దీన్ని రుజువు చేయలేదు. శాఖా సంబంధమైన అంగి నాకు ఇమడదు, దాన్ని తీసివేయండి. దేవుడు నాకు సహాయం చేసిన దాంతోనే వెళ్ళనివ్వండి. అదే దేవుని యొక్క శక్తిని అందరి విశ్వాసం. మరియు అతడు తన స్వబుద్ధిపై ఆధారపడలేదు, ఎవరో చెప్పిన దానిపై కూడా అతడు ఆధారపడలేదు. అతడు విశ్వాసంపై ఆనుకున్నాడు. కారణము, దేవుడు ఎలుగుబొంటి పంజా నుండి విడిపించినట్లయితే మరి ఎంత ఎక్కువగా ఆయన ఆ ఫిలిస్తీన్ నుండి విడిపించగలడు? సరే, పాపం నుండి నిన్ను విడిపించి మరియు పరిశుద్ధాత్మతో నింపుటకు తగినంత సమృద్ధిగా దేవుడు నిన్ను ప్రేమించినట్లయితే వెన్నెముక లేని ఈ ఊరు చుట్టూ ఉన్న బలహీనతలతో ఉన్న చిక్కేమిటి? ఆయన దాన్ని చేస్తానని వాగ్దానం చేసినప్పుడు మరి ఎక్కువగా నీ యొక్క బాధ నుండి విడిపించడా? దేవుని వాక్యం ఆ రీతిగా చెప్పినది, ఆయన దాన్ని చేస్తాడు, నిశ్చయంగా అతనిని శత్రువుల చేతిలో నుండి విడిపిస్తాడు. ఓ ప్రతి ప్రవక్త, వారి యుగములో ఉన్న వారి సబుద్ధిపై ఆధారపడితే ఏం జరిగేది? అలాగైతే వారు ఎన్నడు ఆ యాజకులు, ఆ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్లి మీరు సున్నం కొట్టిన సమాధులని పిలిచేవారు కాదు, వారికి ఎన్నడూ విరుద్ధంగా ప్రవచించేవారు కాదు. ఈ అధునాతన ప్రవక్తలలో కొందరు వలె అన్నిటితో సమతించి చక్కని దుస్తులు ధరించి రాజభవనములలో ఉండి ఉండేవారు. ఒకవేళ యోహాను తన స్వబుద్ధిపై ఆధారపడి ఉంటే ఏం జరిగి ఉండేది? కాని అతడు తిన్నగా పైకి నడిచి వెళ్లాడు. వారన్నారు, ఇప్పుడు ఒక్క నిమిషం ఆగు యోహాను, నీవు వివాహం మరియు విడాకుల మీద బోధించవద్దు. అతడు తిన్నగా హేరోదు రాజభవనం నదుకు నడిచి వెళ్లి, నీవు ఆమెను ఉంచుకుంటా న్యాయం కాదు, అవునండి. వారన్నారు, సరే అతనెవరో నీకు తెలుసా? అతను ఎవరైనా నాకు లెక్క కాదు, అతడు తన స్వబుద్ధిపై ఆధారపడలేదు. వారన్నారు, ఇప్పుడు నీకు తెలుసా, నీ దగ్గర ఎక్కువ లేదు, నీవు కేవలము అరణ్యములో కిందన్నావు. నీవు అలాగను ప్రవర్తించినట్లయితే సంఘ సమాఖ్య నిన్ను స్వీకరించదు. అతడు ఏ సంఘ సమాఖ్య గూర్చి లెక్క చేయలేదు. అతడు తన స్వబుద్ధిపై ఆధారపడలేదు, కాని దేవుని గ్రహింపై ఆధారపడ్డాడు. నిశ్చయముగా అక్కడ ఒక మనిషి ఉన్నాడు, అతడు తన స్వబుద్ధిపై ఆధారపడ్డాడు. అతని పేరు యూదా ఇస్కరియోతు. ఓ, అతడు దాన్ని ఎలా చేశాడో నేను చూడలేను. ఆదిలో సరిగ్గా అవచేసినట్లుగానే అతడు ముఖాముఖిగా క్రీస్తుతో నడిచాడు. ఆయన సత్యం అనే రుజువును అతడు చూసి ఉన్నాడు.
సాయంకాలమును చల్లపోట పవచేసినట్లుగా అతడు దేవుని వైపు ముఖములోని చూశాడు. సాయంకాలమును చల్లపోట పోటలో హవ్వ క్రీస్తు వైపు చూసింది, మరియు యూద సాయంకాలమును చల్లపోట గెచ్చిమైన తోటలో మరియు ఇతర స్థలముల్లో కూర్చున్నాడు. మరి అదే క్రీస్తు వైపు చూస్తున్నాడు. ఆయన ఉపదేశించుటకు విన్నాడు. వాక్యము ద్వారా ఆయన రుజువు చేయబొట్ట మోషే వంటి ప్రవక్త లేపబడతాడని, అది సత్యమని రుజువు చేయబొట్టను చూశాడు. ఆయన ఎవరైయున్నారో దానంతటిని గూర్చి లేఖనముల వారికి చెప్పి ఉన్నాడు. అది ఆయనే అయ్యున్నాడని దేవుని చేత అది రుజువు చేయబొట్టును వారు చూసి ఉన్నారు. మరియు తరువాత అతడు తన స్వబుద్ధిపై ఆధారపడ్డాడు. అతడు దాన్ని ఎలా చేయగలడు, దాని కారణమేమనగా మొదటి స్థానములోనే అతడు దాన్ని లోపల కలిగి లేడు. అతడు జీవ పంకురము గల విత్తనం కాడు. అతడు నాశన పుత్రుని కుమారుడై ఉన్నాడు, తిరిగి నాశన పాత్రములోనికి వెళ్లిపోయాడు. ఇప్పుడు మనం గమనిస్తాము, కాని అతడు బయటకు వెళ్లినప్పుడు అతడు తన సొంత ఆలోచన కలిగి ఉన్నాడు. యేసు నా పట్ల ఎంతో గౌరవమును కలిగి ఉన్నాడని అతడు తలంచాడు. ఇప్పుడు నీకు తెలుసా, నేను ఆయన 30 వెండి నాణ్యములకు అమ్ముతాను, మరియు నేను దాన్ని చేసినట్లయితే నాకు కొంత డబ్బు ఉంటుంది, నేను దానితో ఏదైనా చేయవచ్చును. ఆయననే అప్పగించుటకు సిద్ధమయ్యాడు. చూడండి, లేఖనములో ఆ స్థానమును తీసుకుంటే అతడు లేపబడి ఉన్నాడని అతనికి తెలియదు. అలాగుననే ఈ దినమున ఉన్న ప్రజలు వారు ఏ స్థితిలో ఉన్నారో గ్రహింపరు. లౌదికీయ సంఘము ఆ స్థితిలోనే ఉండుటకు నిర్ణయించబడింది, క్రీస్తును బయట ఉంచింది. ఆయన తిరిగి లోనికి వచ్చుటకు ప్రయత్నం చేస్తూ తలుపు తట్టుచున్నాడు. ఆయనను ఎక్కడా సహకారం లేదు. ప్రతి దినమును చేస్తున్నట్లుగా ఈ దినమున వాక్యమును రుజువు చేస్తున్నాడు, మరియు వారు దాని నుండి తిన్నగా దూరముగా నడిచి వెళ్లిపోతున్నారు. వారు సుబుద్ధిపై ఆధారపడుతున్నారు. దాని కొన్నది అంతమొట్టుకే. ఓ బహుశా అతడు ఏమి తలంచాడో దీన్ని మనం చెబుదాము. బహుశా 30 వెండి నాణ్యములకు క్రీస్తును అమ్మివేసినట్లయితే, ఎందుకంటే ఆ దినమున ఉన్న గొప్ప సంఘశాఖలతో అతడు సహవాసం కలిగి ఉంటాడు. వారే పరిసయ్యులు సద్దూకయ్యులు. ఇప్పుడు ఆగండి. తన పట్ల తాను శ్రద్ధ వహించగలడని అతడు చెబుతాడు. గొప్ప పోరాటములలో నేను ఆయన చూసి ఉన్నాను, నాకు అది తెలుసు. ఇప్పుడు అతడు తన పట్ల తాను శ్రద్ధ వహించగలడు. కాబట్టి నేను ఈ డబ్బు తీసుకుని ఒక రకముగా అది ఉన్నట్లుగా పదవి విరమణ చేస్తాను, మరియు అప్పుడు ఈ దినమును ఉన్న సంఘములతో ఒక గొప్ప స్థానమును కలిగి ఉంటాను, నేను ఆయన్ను వారికి అప్పగించినట్లయితే. చూడండి, సత్యమని రుజువు చేయబడిన వాక్యపు గ్రహింపునకు బదులుగా అతడు తన స్వబుద్ధిపై ఆధారపడ్డాడు. లేఖనము అతడు ఏమి చేస్తాడని చెప్పిందో దాన్ని అతడు యేసుకు చేశాడు. ఈ రోజున ఈ చివరి దినముల్లో సంఘ ప్రపంచము క్రీస్తును బయటకు వేసింది. ఖచ్చితంగా ప్రకటన గ్రంథంలో వారు చేస్తారని చెప్పినట్లుగా చేసింది. అది సంఘ రూపంలో ఉన్న యూదాయి ఉన్నాడు. పైకి భక్తి గల వారు వలె ఉండి దాని యొక్క శక్తిని ఆశ్రయించిన వారు. చూడండి, అది నిజము. ఇప్పుడు ఓ అయ్యో, దాని ఫలితం ఏమిటి? మరణం. అది సరిగ్గా హవ్వకు చేసినట్లుగానే దేవుని వాక్యమును వక్రీకరించి వారి స్వబుద్ధిపై ఆనుకునే వారందరికీ అది దాన్నే చేస్తుంది. ఇప్పుడు కూడా వారు అమ్ముచున్నారు. 30 వెండి నాణ్యముల కొరకు కాదు, కాని వారు బహుశా ఒక గొప్ప అధికారిగా మారుచున్నారు. ఏదో వేదాంత అనుభవము. కనీసం 30 వెండి నాణ్యముల విలువ ఉండదు, కాని ఎలాగైనా వారు దాన్ని నమ్ముతారు. అలాంటి దాని కొరకు వారి గ్రహింపు నమ్ముచున్నారు. తాను నేర్చుకున్న గొప్ప జ్ఞానమంతటిని బట్టి గొప్పలు చెప్పుకోనగలిగే పరిశుద్ధ పౌలు నుండి అది ఎంత భిన్నంగా ఉన్నదో కదా. కాని అతడు అన్నాడు, నా తర్కములన్నింటినీ మొత్తము నేను కింద పడవేసి ఉన్నాను. దమస్కునకు వెళ్లే మార్గమున ఒక దినమున నేను అగ్నిస్తంభమును కలుసుకున్నాను. అతడు అన్నాడు, నేను ఎన్నడూ మీ యొద్దకు వాక్చాతుర్యముతో రాలేదు. కారణమేమనగా నేను అలా వస్తే మీరు మనుషుని జ్ఞానమును ఆధారం చేసుకునేవారు, కాని మీరు దేవుని యొక్క వాక్యంపై ఆనుకున్నట్లు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని కనపరుస్తూ మీ యొద్దకు వచ్చాను. ఆమేన్. పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూత అయినను దీనికి వ్యతిరేకంగా బోధించినట్లయితే వాడు శాపగ్రస్తుడవునుగాక. గలతీ 1:8. అది నిజము. అవునండి, అతడు ఎన్నడూ బావినొద్దు ఉన్న ఆ చిన్న స్త్రీ, ఆమె ఒక చెడ్డ స్త్రీ. అయితే సంఘములన్నీ ఆమెను వెలివేసి ఉన్నవని ఆమెకు తెలుసు. కాని ఆమె ఎన్నడూ తన స్వబుద్ధిపై ఆధారపడలేదు. ఆమె బావినొద్ద ఈ మనిషిని కలుసుకున్నప్పుడు ఆయన ఆమె చేసిన పాపములన్నింటినీ ఆమెతో చెప్పి ఉన్నాడు. అప్పుడు ఆమె పట్టణంలోనికి పరిగెత్తుకుని వెళ్లింది. లోనికి వెళ్లి ఏదైనా చెప్పుట అప్పుడు అలాంటి దాన్ని చేయుట ఆమెకు సరికాదు. కారణము, ఆమె ఒక వేశ్యయున్నది. ఆమె యేసును కలుసుకున్నప్పుడు ఆ దినముల ప్రజల యొక్క గ్రహింపుపై ఆమె ఎన్నడూ ఆధారపడలేదు. ఆమె వచ్చి చెప్పింది, రండి ఈ విషయములన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన మెస్సయా కాడా? ఆమె ఎన్నడూ తన స్వబుద్ధిపై ఆధారపడలేదు. లేదు,
కనిమరియ పురుషుని ఎరుక్కుండా ఆమె ఒక బిడ్డను కనబోచున్నదని గాబ్రియల్ ఆమెను కరుసుకొని చెప్పినప్పుడు అయ్యో ఎన్నడూ జరిగి ఉండలేదు. ఆమె ఎన్నడూ తన సబుద్ధిపై ఆధారపడలేదు. ఒక భర్త లేకుండా ఒక స్త్రీ ఒక బిడ్డను పొందలేదు. ఆమె దానిపై ఆధారపడలేదు. కాని ఆమె అన్నది, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట ప్రకారం నాకు జరుగునిమ్ము, నేను దాన్ని ఎలా చేయబోతున్నాను అని ఆమె చెప్పలేదు. ఎప్పుడు నేను దాన్ని చేయగలను, మరియు ఇదంతా ఎలాగ సంభవింపబోతున్నది? దూత చెప్పాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరిస్తాడు, నీ నుండి పుట్టబోయేది పరిశుద్ధమైనది, దేవుని కుమారుడిని పిలువబడతాడు. ఆమె అన్నది, ఇదిగో ప్రభు దాసురాలను, అది జరుగుదని ఆమె తన తర్కమును తీసుకోలేదు. ఆమె కేవలం అన్నది, ఇదిగో ప్రభు దాసురాలను, అది నిజము. రక్తస్రావము గల స్త్రీతో వైద్యుడు అన్నాడు, నీకు ఏ ఆశయు లేదు. ఆమె తన జీవనమంతయు వైద్యులకు ఖర్చు పెట్టింది, కాని ఎవరూ ఆమెకు సహాయం చేయలేదు. ఆమె దానిపై అనుకోలేదు. యేసు జనసమూహం గుండా విడుచున్నప్పుడు ఆమె అనుకున్నది, నేను ఆ మనిషి వస్త్రములను ముట్టినట్లయితే నేను బాగుపడతాను. ఆమె పైగా వెళ్ళింది. వైద్యుడన్నాడు, ఇప్పుడాగు, నీవు స్వస్థపడలేవు. ఆమె ఈ రక్తస్రావమును ఎన్నో సంవత్సరముల నుండి కలిగి ఉన్నది. ఆమె ఎల్లవేళలా బలహీనంగా మారి అధ్వాన్నంగా మారింది. వైద్యులు ఆమెను వదిలివేసుకున్నారు. వారు కలిగి ఉన్న అవగాహన అంతయు అదియే. కాని విశ్వాసం ద్వారా ఆమె చెప్పింది. ఆమె దాన్ని చేయాలని అక్కడ ఏ లేఖనము చెప్పలేదు. అయితే ఆమె అన్నది, నేను ఆయన వస్త్రపు చెంగును తాకితే చాలును, నేను బాగుపడతాను. ఆమె చుట్టూ జారుకుంటూ ఆయనను తాకింది. ఆమె వెనుకకు నడిచి కూర్చున్నది. యేసు చుట్టూ తిరిగి అన్నాడు, నన్నెవరు ముట్టారు? ఆమెను కనుగొని వరకు ఆయన చుట్టూ చూశాడు. ఆమె రక్తస్రావం గురించి ఆయన చెప్పాడు. ఆమె తన సొంత శరీరంలో దాన్ని గ్రహించింది. అప్పుడు ఆమె దాన్ని రుజువు చేయలేకపోయింది. కాని ఆమె సొంత శరీరంలో రక్తస్రావం ఆగిపోయినట్లు ఆమె గమనించింది. ఆమె ఎన్నడూ తర్కించలేదు. వైద్యులు ఆమెను త్రోసివేస్తున్నట్లయితే ఇంకా ఏదైనా ఎలా ఆమెకు సహాయం చేయగలదు? ఆమె ఎన్నడూ తర్కంలోనికి వెళ్లలేదు. కాని ఆమె విశ్వాసంలోనికి వెళ్లింది. ఇప్పుడు బైబిల్ చెప్పింది, ఈ రోజున మన రోగముల చేత ఆయన తాకగలుగునట్లు ఆయన మన ప్రధాన యాజకుడై ఉన్నాడు. అది నిజం. తర్కంలోనికి వెడవద్దు. ఓ అది, ఆయన అన్నాడు, ఈ రోజు ఆయన అదే, ఇప్పుడే తిన్నగా మన రోగముల చేత తాకగలిగినట్లు ఆయన మన ప్రధాన యాజకుడై ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఒక బాప్టిస్ట్ బోధకుడుగా నేను అక్కడ ఉన్నప్పుడు ప్రభు దూత నన్ను అక్కడ కలుసుకుని, ఇప్పుడు నేను చేయొచ్చున్న దాన్ని చేయమని చెప్పినప్పుడు మీరు ఏమని ఆలోచిస్తారు? ఎందుకు? నా సంఘ కాపర్ అన్నాడు, నీవు పిచ్చివాడు అయిపోయావు, నీకు ఒక పీడకల వచ్చింది. నేనన్నాను, ఇప్పుడే నా సహవాస కార్డును నీవు తీసివేయటం మంచిది. ఇప్పుడు అతడు అన్నాడు, కనీసము నీకు వ్యాకరణము పాఠశాల విద్య కూడా లేకుండా ప్రపంచం చుట్టూ ఎలా బోధించగలవు? రాజుల కొరకు అధిపతుల కొరకు నీవెలా ప్రార్థన చేయగలవు? కనీసము వ్యాకరణపు విద్య నీకు సరిగ్గా లేదు. నేను నా వ్యాకరణ విద్యను నమ్మలేదు. నాకున్న ఏ సామర్థ్యమును నేను నమ్మలేదు. నేను ఆజ్ఞాపించబడ్డాను, హల్లెలూయ, మరియు నేను తర్కములోనికి వెళ్లలేదు. నేను తర్కములను విన్నట్లయితే బహుశా వేల మంది ప్రజలు కొన్ని సంవత్సరముల క్రితము చనిపోయి ఉండేవారు. అయితే ప్రపంచం చుట్టూ ఆయన ఖచ్చితంగా చెప్పినట్లుగా ఒక వర్తమానమును మోసుకుని వెళ్లాను. దేవుని కృపను బట్టి నేను మరలా వెళ్ళుచున్నాను, తర్కముల ద్వారా కాదు, కాని ఒక ఆజ్ఞ ద్వారా. హల్లెలూయ, నీవంటావు నీకు 55 ఏళ్లు, నేను దానిపై ఆనుకున్నాను. నాకు 95 ఏళ్లైనా అది నాకు ఒక లెక్క కాదు. ఆయన ఇంకను అబ్రహాముతో ఉన్న అదే దేవుడై ఉన్నాడు. అవునండి, నీ సబుద్ధిపై ఆధారపడవద్దు. చూసిన బైబిల్ వెళ్ళిన తర్వాత మరియు స్వరము దాన్ని వెంబడించుండగా సిద్ధాంతంపై సంఘములు నన్ను త్రోసివేసి మరియు ద్వారములను మూసివేశారు. వారిలో ఎవరైనను నా ముందు ధైర్యంగా నిలబడి అది నిజమో లేక తప్పో చెప్పమనండి. వారిలో ఎవరినైనా నేను సవాల్ చేస్తాను. తెలివిగా ఉండాలని కాదు, కాని నేను ఎక్కడ నిలబడి ఉన్నానో నాకు తెలుసు. వారేం చేశారు? వారు ప్రతి తలుపును మూసివేశారు. ఇప్పుడు నీవేం చేయబోచున్నావు? మొన్న దినమున ఆ పర్వతం మీద నేను నిలబడి ఉన్నాను. ప్రభువా, నేను ఎరిగి ఉన్నంత వరకు మొత్తం దేశంలో నాకు ఒకే తిరుగుబడిన ద్వారం ఉన్నది, అదే ఆరిజోనాలోని ఫినిక్స్. నేను కలిగి ఉన్న ఒకే ఒకటి, నేను పర్వతం మీద నుండి కిందకు వచ్చుట ప్రారంభించాను. నేను ఎన్నడైనా ఎవరైనా మాట్లాడుతూ వినియున్నంత తేటగా చెప్పింది. దాని వలన నీకేమిటి? నీవు నన్ను వెంబడించుము. అలాగైతే నా సబుద్ధిపై ఆధారపడను. నేను ఆయన వాగ్దానంపై ఆనుకుంటాను. ఓ స్నేహితుడా, తర్కములపై ఆనుకునవద్దు. అప్పుడు ఆ పాతకాలపు ఎడ్డీ పెర్నెట్తో నీవును బిగ్గరగా కేకలు వేస్తావు. యేసు నామము శక్తికి అందరూ నమస్కారం చేస్తారు. దూతలు కింద పడి సాగిలపడదురు. రాజరికపు కిరీటమును ముందుకు తెద్దాము, మరియు అందరికి ప్రభువుగా కిరీటం పెడదాము.
అందరికి ప్రభువుగా కిరీటం పెడదాం. అది నిజము. నీవు ఆలోచించే దాని మీద, ఎవరో ఆలోచించే దాని మీద ఆధారపడవద్దు. విశ్వాసం ద్వారా దేవుని వాగ్దానాన్ని స్వీకరించుము. మీరు దాన్ని చేస్తారా? ఇప్పుడు దాన్ని ఎవరో చేసినా లేక వారు దాన్ని చేయకపోయినా నీ సంగతి ఏమిటి? ఆ దినమును చేసినట్లుగానే ఈ దినమున తను తాను తెలియపరుచుకున్న క్రీస్తు అనబడిన యేసుతో నీవేం చేస్తావు? నీవు ఆయన నమ్ముతావా? మనము ప్రార్థించుకుందాం. ప్రభువైన యేసు, రాజుల రాజా, ప్రభులకు ప్రభువా, దేవుళ్లకు దేవుడా, అధిపతులందరికీ దేవుడా, మొదటివాడా, కడపటివాడా, అల్ఫా ఒమేగయు, ఆది మరియు అంతమయ్యనువాడా, ప్రకాశమానమైన వేకువ నక్షత్రమా, షారోను పద్మమా, లోయల్లోని పద్మమా, దావీదు వేరు చిగురు, రము. ప్రభువైన దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా. ప్రభువా, ఈ జనసమూహమును దీవించండి. సరిగ్గా రేపు ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాము. ఇక్కడ మేము ఓ చిన్న కూటమును కలిగి ఉన్నాము. దానిలో నీవు మమ్మను దీవించావు. నిన్ను నీవు మాకు తెలియపరుచుకున్నావు. దేవా, నా ప్రార్థన ఏమనగా మాకు నిన్ను నీవు ఇంకా తెలియపరచుకోండి. ఈ రాత్రి మమ్మను దీవించండి. ఇప్పుడు మాకు సహాయం చేయండి. మేము అవసరతలో ఉన్న ప్రజలము. ప్రభువా, ప్రజలను గద్దించుట నాకిష్టం లేదు. అయితే నేను ఎలా పరిశుద్ధమైన మంటను నిశ్శబ్దం చేయగలను? ప్రభువా, అది చేయటం నాకిష్టం లేదు. నా జీవితము, నా హృదయం నీకు తెలుసు. నేను దాన్ని తప్పక చేయాలి. దేవా, దాన్ని చేయటకు నీవు నాకు సహాయం చేయమని ప్రార్థిస్తాను. మరియు నా స్వబుద్ధిపై నేను ఎన్నడూ ఆధారపడకుండా నీ వాగ్దానంపై ఆనుకున్నట్లు నాకు కృపనిమ్ము. యేసు నామములో ఆమేన్. కొన్ని నిమిషములు మీలో ప్రతి ఒక్కరూ నిజముగా గౌరవంగా ఉండండి. ఈ జనసమూహంలో అక్కడ స్త్రీలు మరియు పురుషులు కూర్చుని ఉన్నారు. సందేహం లేదు, వారు రోగులై ఉన్నారు. ఇక్కడ ఎంతమంది రోగులు బాధింపబడుచున్న వారున్నారో మీ చేతులను ఎత్తి చెప్పండి. నాకు దేవుడు అవసరము. ఇప్పుడే తిన్నగా మీ చేతులను ఎత్తండి. నాకు దేవుడు అవసరము. ఇప్పుడు ఎక్కువ మంది నాకు తెలియదు. ఇక్కడే కూర్చుని ఉన్న ముగ్గురు కురవాళ్లు నాకు తెలుసు. అక్కడ డౌ, ఆయన భార్య కూర్చుని ఉన్నారు. ఈమె సహోదరి మూర్ అనుకుంటాను. నాకు నిశ్చయంగా తెలియదు అది నిజమేనా, సహోదరి మూర్. దానికి బయట నేను చూడగలిగినంత వరకు వేదికనొద్ద సోదరుడు మైక్ నాకు తెలుసు, అంత ముట్టుకే. అయితే పరలోకపు తండ్రి, సుదోమాన్ వద్ద ఖచ్చితంగా ఆయన చేసినట్లుగా ఈ దినమున ఆయన తను తాను రుజువు చేసుకుంటాడు. దాన్ని ఆయన వాగ్దానం చేశాడా? తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. నీవు దాన్ని నమ్ముతావా? ఇప్పుడు నీవు విశ్వాసమును బట్టి ప్రార్థించినట్లయితే, ఇప్పుడు తర్కించుటకు ప్రయత్నం చేయవద్దు. ప్రధాన యాజకుడిగా నేను ఎలా ఆయన తాగ్గలను? ఇప్పుడు బైబిల్ చెప్పింది, కొత్త నిబంధనలో ఇప్పుడే ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు. మెల్కీసెదకు యొక్క క్రమం చొప్పున ఆయన ప్రధాన యాజకుడిగా ఆయన కొనసాగుతాడు. ఆయన ఎల్లప్పుడూ మన ప్రధాన యాజకుడై ఉన్నాడు. అక్కడ ఆయన తప్ప ఏ ఇతర ప్రధాన యాజకుడు లేడు. దేవునికి మరియు మనుషులకు మధ్య ఏ ఇతర మధ్యవర్తియూ లేడు. క్రీస్తు యేసు అన్న నరుడు తప్ప, అది నిజము. ఆయన ఒక్కడు మాత్రమే ఉన్నాడు. మరియు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన అదే ప్రధాన యాజకుడిగా నిలిచి ఉన్నట్లయితే, బైబిల్ చెప్పింది మనము మన వ్యాధుల బాధ ద్వారా ఆయన తాకవచ్చును. ఆ స్త్రీ ఆయన యొక్క వస్త్రభుజము తాకినట్లుగా నీ విశ్వాసము ఈ రాత్రి ఆయన తాకవచ్చును. మరియు శరీరంలో ఉండగా ప్రవర్తించినట్లుగా అబ్రహాము యొక్క సింధూర వనమునొద్ద మానవ శరీరంలో ఉన్నట్లుగానే ఆయన అదే ప్రకారం ఇప్పుడునూ పనిచేస్తాడు. నీవు దాన్ని నమ్ముతావా? దానిని ఆయన చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అవసరతలో ఉన్న ఎవరైనా కేవలం ప్రార్థించండి. అది నేను చెప్పినట్లుగా ఒక వరమనగా ఏదో నీవు ఒక కత్తిని తీసుకుని మరియు దానితో దీన్ని కొయ్యటు కాదు. నీవు దాన్ని కొయ్యగలవు లేక నీవు దీన్ని కొయ్యగలవు. నీవు కోరిన దాన్ని నీవు కొయ్యగలవు. అది ఒక దేవుని యొక్క వరము కాదు. చూడండి, ఒక దేవుని వరమనగా నీవు ఒక విధంగా మార్గములో నుండి నిన్ను నీవు తొలగించుకుంటే. వరములు మరియు పిలుపులు దేవుని యొక్క ముందు నిర్ణయమై ఉన్నవి. వరములు మరియు పిలుపులు మారు మనసుతో ప్రమేయమీ లేనివి. నీవు దానితోనే జన్మించి ఉన్నావు. ఒక చిన్న గేరుపైకి నిన్ను నీవు లోనికి లాక్కొనవచ్చును, కాని నీవు పెడల మీద కాలు పెట్టలేవు. చూడండి, దేవుడు దాన్ని నడపవలసి ఉన్నది. నిన్ను నీవు మార్గము నుండి బయటకు తొలగించుకోవలసి ఉన్నది. నీ విశ్వాసం దాన్ని నడిపించగలదు. నా విశ్వాసం కాదు, నాదేమనగా మార్గములో నుండి దాన్ని బయటకు తొలగించుటే. ఈ దినమున యేసుక్రీస్తు జీవించున్నాడని నీ హృదయమంతటితో నమ్ముతావా? నీ స్వబుద్ధిపై ఆధారపడవద్దు. నీవంటావు, సరే ఇప్పుడు చూడు సోదరుడా, నేను చాలా తీవ్రమైన స్థితిలో ఉన్నాను. నేను నీకు తెలియదు. నేను ఈ చక్రాల కుర్చీలో ఉండి ఉన్నాను. నేను ఉండి ఉన్నాను. నీవు ఏ స్థితిలో ఉండి ఉన్నా నేను లెక్క చేయను. ఆయన భూమి మీద భౌతికమైన శరీరములో ఉండగా ఖచ్చితంగా ఏమి చేసి ఉన్నాడో దేవుడు ఇప్పుడు దిగువచ్చి దాన్నే చేయడేమో చూడు. ఏకముగా ఆయనను నమ్ముచున్నాము. ఒక్క భాగముగా నీ శరీరములో నా శరీరములో ఆయన చేస్తాడు. ఆయన చేస్తాడు ఎందుకంటే ఆయన దాన్ని చేస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఎవరో చెప్పిన దానిపై ఆధారపడవద్దు. ఓ అది అది మనసు చదువుట అని వారు దాన్ని పిలుస్తారు. యేసు దాన్నే చెప్పాడు. ఆయన ఒక జాతకం చెప్పేవాడని ఒక దెయ్యమని వారన్నారు. అయితే ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. కారణము ఆయన వాగ్దానం చేయబడిన దేవుని వాక్య ప్రకారమై ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పినట్లుగా మన మన స్థలముల్లో మేము అక్కడికి వచ్చి ప్రజలపై చేతులుంచవలసిన పని లేదు. గత రాత్రి మేము వారిపై చేతులుంచాము. కానీ మీరు కలిగి ఉండవలసిన ఒకటి మాత్రమే, అదే విశ్వాసము. విశ్వాసం ద్వారా దాన్ని అంగీకరించము, ఇంకా దేని ద్వారా కాదు. సరే, ఇప్పుడు అది ఎలా సంభవిస్తుంది అని చెప్పవద్దు. అది ఎలా జరుగుతుందో నేను మీకు చెప్పగలిగినట్లయితే అప్పుడు అది ఎంత మాత్రమూ విశ్వాసం కాదు. అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు. నాకు తెలియదు, కానీ నేను దాన్ని నమ్ముతాను. దేవుడు ఒక పాపిని ఎలా రక్షిస్తాడో నాకు తెలియదు, కానీ ఆయన దాన్ని చేస్తాడు. ఈ కార్యములలో ఏదైనా దేవుడు ఎలా చేస్తాడో నాకు తెలియదు, కానీ నేను అది అంగీకరిస్తాను. ఆయన దాన్ని చేస్తాడు. అదే మార్గము. ఎలాగైనా నేను దాన్ని వివరించలేను. అది ఎన్నడూ వివరించబడదు. ఎవరూ వివరించలేరు. ఎలాగైనా నేను వివరించినట్లయితే అప్పుడది ఎంత మాత్రమూ విశ్వాసం కాదు. దేవుడు మరియు క్రీస్తు ఎలా ఒకే వ్యక్తి నేను చూడలేదు. కానీ వారు ఒకే వ్యక్తి. లేఖనం చెప్పింది, సరే నీవు దాన్ని వివరించలేవు, కానీ వారొక్కటే, నా తండ్రి నాలో ఉన్నాడు. ఆ క్రియలు చేయనది నేను కాదు, నాలో ఉన్న తండ్రి. నేను ఆయన క్రియలు చేయనట్లయితే అప్పుడు నేను ఆయన వాడను కాదని అది చూపుతుంది. కాని నేను ఆయన క్రియలు చేసినట్లయితే అప్పుడు నేను ఆయన వాడనని ఆయన తన్ను గూర్చి సాక్ష్యమిస్తాడు. సరే, ఇప్పుడు అదే కార్యమయ్యున్నది. ఖచ్చితంగా అదే కార్యము. మీరు నమ్మినట్లయితే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అక్కడ తిన్నగా నా ముందు ఒక మనిషి కూర్చుని ఉన్నాడు. అతడు నల్లని వెంట్రుకలను కలిగి ఉన్నాడు. అతడు చేతికి గడియారం పెట్టుకున్నాడు. నల్లటి సూటు ధరించాడు. అతడు కడజోడు పెట్టుకున్నాడు. తిన్నగా మీరు ఇక్కడ చూసినట్లయితే కూర్చొని కళ్ళు మూసుకుని ప్రార్థన చేయటం మీరు చూస్తారు. ఆ మనిషి నాకు తెలియదు. నాకు అతడు తెలియదని పర్లోక తండ్రికి తెలుసు. అయితే ఒక నిమిషము నేను అతను చూడగోరుచున్నాను. కారణము అతడు అక్కడ కూర్చొని ఎంతో యథార్థంగా ఉన్నట్లు కనబడతాడు. నేను చెప్పినప్పటి నుండి ఆ మనిషి తన కన్నులు మూసుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఆ మనిషి నా క్రొత్తవాడై ఉన్నాడు. నా చేతులకు అతడు నాకు తెలియదు. ఆ మనిషి దేవునికి తెలుసు, మరియు ఆయన నాకు దాన్ని బయలుపరుస్తాడు. బైబిల్లోని వాగ్దానము నిజమైనట్లయితే అతడు ఎందుకు కళ్ళు మూసుకుని ఉన్నాడో, దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడో ఆయన నాకు బయలుపరచగలడు. మీరు దాన్ని నమ్ముతారా? అయ్యా, నీవు దాన్ని నమ్ముతావా? నీవు కళ్ళు తెరిచి తిన్నగా ఇక్కడ చూడు. నీవు దాన్ని నమ్ముతావా? మంచిది. ఇప్పుడు నీకు తెలుసు నేను నిన్ను ఎరుగును. నీవు నాకు కొత్తవాడవై ఉన్నావు, కానీ నీవు దేవునికి తెలుసు. ఇప్పుడు అతడు ఏడ్చుట దుఃఖించుట ప్రారంభించాడు. కారణము దేవుడు అతని మనవికి జవాబు ఇవ్వబోతున్నాడని నేను చెప్పగలను. చూడండి, కారణము ఆ వెలుగు అదే అతన్ని తాకింది. చీకటి నుండి వెలుగ్గా మారింది. చూడండి, ఇప్పుడు ఆ మనిషి ప్రార్థన చేస్తున్నది తన పక్కన కూర్చుని ఉన్న ఈ చిన్న బాలుని కొరకు. అది అతని సొంత కుమారుడు. అది నిజము. ఇప్పుడు ఆ చిన్న బిడ్డ కడుపు జబ్బుతో బాధపడుచున్నాడు. ఇంకా అతని ప్రేవుల్లో కూడా బాధ ఉన్నది. అది నిజము, అది నిజము. వారు ఇక్కడ వారు కాదు. నీవు ఆరిజోనా వాడివి కాదు. నీవు కాలిఫోర్నియా నుండి వచ్చావు. నిజము. నీవు ఒక సేవకుడవు. నీ సహవాసము అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ తో ఉన్నది. అది సత్యము. రెవరెండ్ మెక్కెగ్ నీ పేరు, లేక రెవరెండ్ కెగ్. అది నిజము. అది నిజమేనా? నీ చేతిని ఇలా గాడించు. ఇప్పుడు నీ చిన్న బాలుడు స్వస్థపడబోతున్నాడు. చూడు నీ విశ్వాసం. ఇప్పుడు ఏమిటి? అక్కడ చేతులను ఎత్తిన మనిషి ఉన్నాడు. అతడు నాకు తెలియదు, నేను అతనే తెలియదు. కాని అదేమయ్యున్నది? అతడు ప్రధాన యాజకుని కలుసుకున్నాడు. ఇప్పుడు చూడండి, అతడు తన స్వబుద్ధిపై ఆధారపడలేదు. ఇప్పుడు అతడు తప్పక ఏం చేయాలి? అతడు ఇప్పుడు ఏం చేశాడు? అతనికి చెప్పబడినది సత్యమయ్యున్నదని అతడు తప్పక నమ్మాలి. కారణము నేను అతనికి తెలియదు. అది నిజము.
She's suffering with a cancer.
ఇక్కడే ఒక స్త్రీ ఆ దిగువన నా ముందు కూర్చున్నది. ఆమె కూడా తల వంచినది. ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుచున్నది. ఆమె కూడా కాలిఫోర్నియా నుండి వచ్చింది. ఇది ఆమె తప్పిపోదని నేను ఆశిస్తాను. మిస్ యాడమ్స్ అది ఆమె పేరు. నా జీవితంలో నేను ఎన్నడూ ఆమెను చూడలేదు. అవును, అది నిజము. ఆ వెనుక తిన్నగా అక్కడ ఒక స్త్రీ కూర్చున్నది. నేను సరిగ్గా ఆమె వైపు వేలు చూపలేను, కానీ వెలుగు ఆమెపై వేలాడుచున్నట్లుగా నేను చూశాను. ఆమె చాలా ఇబ్బందులు ఉన్నది. ఒకటి, ఆమె మెడలో బాధన కలిగి ఉన్నది. మరొకటి, ఆమెకు ఆత్మ సంబంధమైన ఇబ్బందులున్నాయి. ఆమె ఇబ్బంది కలత చెందుట. ఆమెకు కుటుంబ సమస్యలున్నాయి. ఆమె కుమార్తె ఇంటి నుండి పారిపోయింది. అది నిజము. అది సత్యము. అది నిజమేనా? ఆమె తన చేతులను ఎత్తి ఉన్నది. శ్రీమతి మిల్లర్, అది నిజము. నీవు నమ్ముతావా? దేవుడు ఆమెను ఇంటికి పంపుతాడు. నీ దేహమును బాగు చేస్తాడు. ఇప్పుడు నా జీవితంలో నేను ఎన్నడూ నిన్ను చూడలేదు. ఆమె సంపూర్ణంగా మొత్తము ఒక కొత్త వ్యక్తి. ఇక్కడ శ్రోతల్లో ఒక స్త్రీ కూర్చుని ఉన్నది. ఆమె ఇక్కడ వ్యక్తి కాదు. ఆమె కూడా కాలిఫోర్నియా నుండి వచ్చింది. ఆమె క్యాన్సర్ వ్యాధిని కలిగి ఉన్నది, మరియు అది రొమ్ముపై ఉన్నది. ఆమె రొమ్మునకు శస్త్రచికిత్స జరిగి ఉన్నది, మరియు అది మరొక రొమ్ములోనికి వెళ్లింది. నిజము. మిస్ కాల్విన్, అది నిజము. దేవుడు నిన్ను బాగు చేస్తాడని నీవు నమ్ముతావా? నీవు నమ్ముతావు. ఓ స్త్రీ, నేను నీ కొత్త వాడను, నీవు నాకు తెలియదు. అది నిజము. చూడండి, ఆమె క్యాన్సర్తో ఉన్నది. దేవుడు ఇక్కడ హాజరయ్యున్నాడని నీవు తెలుసుకోవాలి. అక్కడ ఒక స్త్రీ తిన్నగా ఆమె ప్రక్కనే కూర్చున్నది. ఆమె పేరు శ్రీమతి హారిస్. ఆమె నాకు పరిపూర్ణంగా ఒక కొత్త వ్యక్తి. కాని ఆత్మ ఈ స్త్రీని తాకినప్పుడు ఆమెయు ఆ స్త్రీతో పాటు జాలిపడ్డది. ఆమె కాలిఫోర్నియా నుండి వచ్చింది. అది నిజము. ఆమె భుజముల బాధతో ఉన్నది. అది నిజము. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని నమ్ముతావా? అది సత్యమైతే నీ చేతినెత్తుము. ఆ ప్రకారం ప్రజలు నిన్ను చూస్తారు. పరిపూర్ణంగా కొత్త వ్యక్తి. నీ స్వబుద్ధిపై ఆధారపడవద్దు. అది ఏమి చేయగలదు? నీవు దాన్ని వివరించలేవు. అది ఒక నమ్మలేని నిజం. అది వివరణకు అందదు. ఆ ప్రజలను అడుగుము. నా జీవితంలో నేను ఎన్నడూ వారిని చూడలేదు. వారిని గురించి నాకు ఏమీ తెలియదు. అది అలాగునే ఈ కూటమిలో ముందుకు వెడుతుంది. కాని ఇప్పుడు చూడు, నీ స్వబుద్ధిపై ఆధారపడవద్దు. కాని ఆయన ఏం చేస్తానని వాగ్దానం చేశాడో దానిపై అనుకునము. అది మానవ శరీరంలో జీవించున్న అదే ఆత్మ అయినట్లయితే ఆ మనిషి వెనుక గుడారంలో కూర్చున్న సారా నవ్యునదని ఎరిగను. అది నిజమేనా? మరియు ఈ ప్రపంచం అగ్నితో నాశనం చేయబట్టుకు ముందు ఆయన వాగ్దానం చేశాడు. అప్పుడు మనిషి కుమారుడు అదే ప్రకారము ప్రత్యక్షపరచబడతాడు. మనిషి కుమారుడుగా ప్రవచనాత్మకమైనది. ఈ రాత్రి ఆయన మనతో ఉన్నట్లుగా మానవ శరీరంలో తను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. అప్పుడు చేసి ఉన్నట్లుగా ఇప్పుడు ఏ గడియలో మనం జీవిస్తున్నాము? సరిగ్గా నాశనమునకు దగ్గరగా ఉన్నాము. స్నేహితుడా, ఇక ఎంత మాత్రము ఒక పాపిగా అక్కడ నిలబడి ఉండవద్దు. నీవు ఆయన సన్నిధిలో ఉండగానే యేసు క్రీస్తును అంగీకరించుము. ఇప్పుడు నాకు తెలుసు, సాధారణంగా సేవకులు బ్రతిమలాడుట, కథలు చెప్పుట, అమ్మ చనిపోయింది, వెళ్లిపోయింది, అది విచారకరమయ్యున్నది. అది మంచిదే. కాని మనం అమ్మ చనిపోయింది అనే ఆధారంపై రాము. నా తల్లి కూడా చనిపోయింది, నా తండ్రి కూడా చనిపోయాడు. మనము జ్ఞానయుక్తంగా పైకి వస్తాము. కాని లోక పాపమును తీసివేయుటకై దేవుడు యేసుక్రీస్తుగా తను తాను ప్రత్యక్షపరచుకుంటా అనే ఆధారంపై మనము వచ్చి ప్రాయశ్చిత్తంపై నమ్మకం ఉంచాలి. మరియు ఆయన తన వాక్యమును రుజువు చేసి ఉండగా, నీవు ఏ సంఘమునకు వెళ్లావో నాకు లెక్క కాదు. మెథడిస్టు, బ్యాప్టిస్టు, కేథలిక్, ప్రెస్బిటేరియన్ లేక ఏ సంఘమునకు వెళ్లకపోయినా నాకు లెక్క కాదు. నీవు దాన్ని వేరుగా గ్రహించి ఉన్నావని ఒప్పుకున్నట్లయితే, మరియు నీవు ఎన్నడూ తిరిగి జన్మించలేదని ఎరిగి ఉన్నట్లయితే, అప్పుడు దాన్ని అంగీకరించుకున్నట్లయితే, ఇప్పుడు ఆ వాగ్దానము. ఇప్పుడు నీవు నింపబడకపోయినట్లయితే, కూటములు ముందుకు వెళ్ళుచుండగా నీవు నింపబడతావు. ఆ ఆధారంపై నీవు అంగీకరించుకున్నట్లయితే, నీవు నీ పాదముల మీద నిలబడతావా? తిన్నగా నీవు నిలబడిన చోటనే నన్ను దేవునికి ప్రార్థన చేయనిమ్ము. ప్రతి ఒక్కరూ ఇక్కడ దాన్ని ఎరిగిన వారు. నీ స్వబుద్ధిపై ఆధారపడవద్దు. నేను భాషలతో మాట్లాడి ఉన్నాను అని చెప్పవద్దు. అది దానితో చేయనది ఏదీ లేదు. నాకును భాషలతో మాట్లాడటందు నమ్మకం ఉన్నది. మాంత్రికులు దెయ్యములు భాషలతో మాట్లాడటను, దానికి అనువాదం చేయటను నేను చూసి ఉన్నాను. అది నిజము. ఇక్కడ ఉన్న మిషనరీలను అడగండి, మనము కనుగొనగలము. క్రీచ్ సోదరుడా, అది సత్యమని తెలుసు. వారు భాషలతో మాట్లాడి మరియు ఒక మనిషి పురిలోని రక్తము త్రాగి దెయ్యమును పిలుచుటను నేను చూశాను. నిశ్చయముగా వారు ఒక పెన్సిల్ కింద ఉంచినప్పుడు అది పైకి లేచి అన్ని భాషలు వ్రాయటను నేను చూస్తున్నాను. మరియు మాంత్రికుడు లేక భూత వైద్యుడు పైకి నిలబడి దాన్ని అనువదించటం నేను చూశాను. కాబట్టి భాషలు మాట్లాడుట నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావంటకు రుజువు కాదు. అలాగైతే నీవు భాషలతో మాట్లాడి వాక్యమును నిరాకరించినట్లయితే ఎక్కడో ఏదో అక్కడ తప్పున్నది. నిజము నిజము, నీ సుబుద్ధిపై ఆధారపడవద్దు. మీలో ఎవరో నేను కేకలు వేశానంటారు, నేను కేకలు వేశాను, కాని దానిపై ఆధారపడవద్దు. అన్ని రకముల దైవశక్తులు కేకలు వేయుట మరియు బిగ్గరగా అరుచుట నేను చూశాను. మహమ్మదీయులు అరిచి బిగ్గరగా కేకలు వేసి చివరకు వారి చేతులు గుండా సూదులను ఈ వైపు నుండి ఆ వైపునకు లాగుచున్నారు. ఇండియా దేశంలో నేను చూశాను, వారు అరుస్తూ పైకి కిందకి ఎగురుచు యేసుక్రీస్తు నిరాకరిస్తూ గాలములతో నీటి బంతులను తీసుకుని వాటిని వారి చర్మం మీదుగా లాగుచు మండుచున్న నిప్పు కొరువులపై నడుస్తున్నారు. నిజము. చూడు, నీ స్వబుద్ధిపై ఆధారపడవద్దు, కాని వాక్యం మీద ఆధారపడము. బైబిల్తో నీ జీవితము దానిలోని ప్రతి మాటను నమ్ముటకు సరితూగనట్లయితే, నీవు దాన్ని నమ్మగోరినట్లయితే మరియు ఆయన చిత్తమును నీ ద్వారా పనిచేయటకు ఇష్టపడినట్లయితే కారణము నీవు దేవునిలో ఒక భాగం కాగలవు. అలాగైతే నీవు నిలబడి చెబుతావా, సోదరుడా, ఇప్పుడే నేను దాన్ని అంగీకరిస్తున్నాను. నీకు వందనములు, నీకు వందనములు. దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక. నిలబడుతూనే ఉండండి. ఈ యథార్థమైన వారందరికీ దేవుడు మీకు దయచేయునుగాక. నీవంటావు, బ్రెన్హాం సోదరుడా, నేను ఒక సంఘ సభ్యుడను, నేను నిజంగా ఒక పెంతెకొస్తును. అది నిజంగా చెప్పవలసి వచ్చినప్పుడు నేను వాక్యమునంతా నమ్ముట సత్యమై ఉన్నది. నేను దాన్ని సరిగ్గా చేయలేకపోయాను, కాని నేను దాన్ని చేయగోరుచున్నాను. నీవు నాకు సహాయం చెయ్యి, నా కొరకు ప్రార్థించుము. నేను నిలబడి చెప్పగోరుచున్నాను. నీవంటావు, మంచిది, సంఘములో కూర్చుని ఉండగా నేను అలాగ ఉండి ఉన్నానని సాక్ష్యమిచ్చాను. కాని నీకు తెలుసా, నీ హృదయంతో కాదు, నీవు యథార్థంగా లేవని కూడా దేవునికి తెలుసు. చూడు, కాబట్టి కేవలము ఎందుకు నిలబడకూడదు, నీ స్వబుద్ధిపై ఆధారపడవద్దు, కాని దేవుని వాక్యంపై ఆనుకునుము. మరికొంతమంది నిలబడతారా? ఎవరైనాను నిలబడవచ్చును. ప్రభువు నిన్ను దీవించును, ప్రభువు నిన్ను దీవించును, ప్రభువు నిన్ను దీవించును. నీవు దేవా నాకు సహాయం చేయము, ప్రభువు మీ అందరిని దీవించునుగాక. అది మంచిది, నిలబడుతూనే ఉండండి. అది నాకేదైనా మంచి చేస్తుందా అంటావు, ఒకసారి నిలబడము, అది నిజంగా భావం కాదేమో చూడు. బ్రెన్హాం సోదరుడా, నేను యథార్థంగా ఉండగోరుచున్నాను, నేను యథార్థంగా ఉండగోరుచున్నాను. ఇప్పుడు నీ సంఘమును విడిచిపెట్టమని నేను చెప్పట్లేదు. లేదండి, నీవెక్కడో ఉన్నావో అక్కడే సరిగ్గా నిలబడము. నిజముగా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా ఆ సంఘములోనే ఉండుము. నీవంటావు, సరే నా కాపరు ఏమని అంటాడో, ఆయన ఒక దైవజనుడై ఉన్నట్లయితే, నీవు దాన్ని చేసినట్లయితే ఆయన నిన్ను మెచ్చుకుంటాడు. అది నిజము. ప్రజలు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపొచ్చినట్లు నీ వెలుగును ఎంతో వారి ఎదుట ప్రకాశింపనీయుడి. దేవుడు నిన్ను దీవించును. మంచిది, మీ ఇద్దరు దేవుడు దీవించును. మరియు నీవు, మరియు సోదరుడా, నీవు ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును. దేవుడు నిన్ను దీవించును. ఆ దిగువన వారిని దేవుడు నిన్ను దీవించును. ఇప్పుడు చేతులను ఎత్తిన మీరు, చేతులెత్తిన తర్వాత మీరు మంచి అనుభూతిని కలిగి ఉన్నట్లయితే ఇతరులకు మీ చేతులనెత్తి, చేతులను ఎత్తిన తర్వాత మాకు మంచి అనుభూతి కలిగిందని చెప్పండి. చూడండి, ప్రతి చెయ్యి నిశ్చయముగా మీరు చేస్తారు. చూడు, మీరు యథార్థంగా ఉన్నారు, మీరు నిలబడి చెబుతున్నారు. నేను ఒక సాక్షిగా ఉంటాను. నా కొరకు ఇక్కడ నిలబడి వారి కొరకు అక్కడ నేను వారి కొరకు నిలబడతాను. మనుషుల ముందు నన్ను గూర్చి సిగ్గుపడువాడు నేనును నా తండ్రి ఎదుట మరియు పరిశుద్ధ దూతలు ఎదుట వాణ్ణి గూర్చి సిగ్గుపడతాను. ఆయన గూర్చి సిగ్గుపడవద్దు. నీ స్వబుద్ధిపై ఆధారపడవద్దు. దేవుని యొక్క వాక్యంపై ఆధారపడము. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకునివాడు నేనును నా తండ్రి ఎదుట ఆయన పరిశుద్ధ దూతలు ఎదుట అతన్ని గూర్చి ఒప్పుకుంటాను. మనం ప్రార్థించక ముందు అక్కడ ఇంకా ఎవరైనా ఉన్నారా? అలాగైతే మన తలలను ఉంచుదాం. సహోదరి, ప్రభువు నిన్ను దీవించును. నిశ్చయంగా దేవుడు నిన్ను దీవించును. మరియు నీవు సోదరుడా, నిశ్చయంగా మనము తలలు ఉంచుండగా మరొకరున్నారా? ప్రభువు నిన్ను దీవించును. నిన్ను ఇప్పుడు, అది సత్యము, మీరింకనూ నిలబడుచున్నారు. మేము ఒక్క క్షణము వేచి ఉంటాము, ఒక్క క్షణం. సోదరుడా, ప్రభువు నిన్ను దీవించునుగాక, ప్రభువు నిన్ను దీవించునుగాక అని చెప్పండి. దానికి ఏదైనా అర్థమున్నదా చెప్పండి. దేవుడు నిన్ను దీవించును. అది నా దీవెనలను మీపై ఉచ్చరించుచేయున్నది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కూర్చుంటకు స్థలము లేకుండా ఆ గోడల చుట్టూ నిలబడి ఉన్న మీలో కొందరు మీ చేతులను ఎత్తారా, దేవా అది నేను నేను అని చెప్పండి. దేవుడు నిన్ను దీవించును గాక సోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. మరియు నీవు నీవు సహోదరి, మరియు నీవు నా సోదరుడా, నీవు నా సహోదరి. ఓ పరిశుద్ధాత్ముడు శ్రోతల మీద మాధుర్యంగా కదలాడుచున్నాడు, నీవు దాన్ని స్పృశించగలవా? ఆ వేదిక మీద ఉన్న యవనస్తుడా, ప్రభువు నిన్ను దీవించును గాక. ఆ మూలన దేవుడు నిన్ను దీవించును గాక. యవనస్తుడా, దేవుడు నిన్ను దీవించును గాక. అవును. ఓ పరిశుద్ధాత్ముడా, మా హృదయములలో ఇప్పుడు తాజాగా కదులుము ప్రభువా. మా పొరపాట్లు చూపించము, మా సబుద్దిపై మా సొంత తర్కంపై మేము ఆధారపడము, కాని మేము నీ మీద ఆధారపడతాము. కారణము ఈ దినమున సత్యమైన రుజువు చేయబడిన దైవిక వాగ్దానములో మేము నిలబడి ఉన్నాము. ఏ తర్కమునకైనను పైగా నిన్ను నీవు తెలియపరుచుకున్నావు, దాన్ని మేము తర్కించలేము లేక వివరించలేము. అయితే ఇప్పుడు తిన్నగా నీవు మా మధ్యకు వచ్చి ఉన్నావు, నీవు ఇక్కడ ఉన్నావని మాకు తెలియపరుచుకున్నావు, మరియు స్త్రీలు పురుషులు దాన్ని నమ్మి అంగీకరించున్నారు. దేవా, వారిలో ప్రతి ఒక్కరిని నీ రొమ్ములోనికి తీసుకునండి. అగ్ని మంటలు దాటిపోయే వరకు యుగముల బండలో వారిని దాయము. ప్రభువా, మేము కాలిపోవటకు నియమించబడి ఉన్నది అది మాకు తెలుసు. మేము తిరిగి సొదొమలో ఉన్నాము. అయితే నీతిమంతులు దుష్టులతో పాటు నశింపరు. ప్రభువా, నీ పిల్లలను నీవు పిలుస్తావు. నీవు లోతుతో చెప్పావు, ఇక్కడి నుండి వెళ్లిపో, బయటికి వెళ్ళు. దేవా, నేను ప్రార్థిస్తాను, ఈ రాత్రి వారు ఎక్కడ నిలబడి ఉన్నారో నిశ్చయిత లేని వారు, ఆ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు దేవా ఒకే మార్గంలో ఉన్న దారిలో వెడుతూ ఒక అవకాశమును వారు తీసుకొనకుందరుగాక. ఎర్రని దీపం మీదుగా పరిగెత్తు అవకాశమును వారు తీసుకొనకుందరుగాక. వారు సరైన మనసుతో ఉన్నట్లయితే కారణము వారు చంపబడవచ్చును. అప్పుడు నిత్యత్వపు గమ్యంపై ఒక వ్యక్తి కేవలం ఊహిస్తూ తలపూస్తూ ఎలా ఒక అవకాశం తీసుకునగలడు? కారణము ఏదో సంగమునకు లేక ఒక శాఖకు చెందినందువల్ల అధికారం లేకుండా ఎలా సాహసానికి వెళతారు? నిజముగా వారు వెళ్లలేరు. అప్పుడు ఉండి ఉన్నట్లుగానే ఇప్పుడు నువ్వు దేవుని వాక్యం ఉంటుందని ఈ వాగ్దానములు ఎలా ప్రత్యక్షపరచబడతాయో ఎందుకు వారు గ్రహింపలేరు? అపోస్తలిక యుగము వెళ్లిపోయింది అంటున్నారు. తండ్రి, వారికి సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో నేను వారిని నీకు అప్పగిస్తాను. ఆమెన్. నా సహోదరుడా, నా సహోదరి, నీకు వందనములు. మిమ్మలను నా సోదరుడా, నా సహోదరి అని పిలుచుట నాకెంతో సంతోషము. గుర్తుంచుకోండి, నేను చెప్పిన ప్రతి మాటకు తీర్పు దినమున దేవుడు నన్ను జవాబుదారిగా చేస్తాడు. ఈ రాత్రి నేను బోధించిన సమస్తమునకు నేను తప్పక జవాబు చెప్పాలి. దాన్ని నేను ఎరుగుదును. మరియు చిన్నప్పటి నుండి ఈ సువార్తను నేను బోధించి తరువాత త్రోసివేయబడ్డాను. ఈ రాత్రి ఇక్కడ రోగులు మరియు బాధింపబడుచున్న వారు ప్రార్థింపబట్టుకు ఎంతమంది ఉన్నారు? మీ చేతులను ఎత్తండి. ఇప్పుడు మరొక కార్యం నాకు చేస్తారా? మీరు ఒకరి మీద ఒకరు చేతులుంచండి. మీరు ఒకరి మీద ఒకరు చేతులుంచండి. సంఘములో చేసినట్లుగా ఈ పైన వేదికను వద్ద ప్రతి ఒక్కరూ తల్ల ఉంచండి. ప్రియమైన దేవ, యేసుక్రీస్తు నామములో ఆయన సన్నిధిలో ఒక రుజువు చేయబడిన సన్నిధి బోధింపబడి ఉన్న వాక్యమే నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నావని నిర్ధారించి ఉన్నది. ఇప్పుడే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఈ జనసమూహమును శుద్ధి చేయనుగాక. అనేక మంది వచ్చి వారి స్వరక్షకుడుగా నిన్ను అంగీకరించారు. అనేక మంది వెనుకకు జారిపోయిన వారు నిన్ను అంగీకరించి తిరిగి వచ్చి ఉన్నారు. ఓ దేవా, యేసుక్రీస్తు నామంలో నేను ప్రార్థిస్తున్నాను, ప్రతి వ్యక్తిని స్వస్థపరచుము. నీవన్నావు నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడను. వారు రోగుల మీద చేతులించినప్పుడు వారు స్వస్థతనుందుదురు. ప్రభువా, నీవు దాన్ని వాగ్దానం చేశావు. మరియు నమ్మి ఉన్న పిల్లలు వారు ఒకరిపై ఒకరు చేతులుంచి ఉన్నారు. సాతానా, నీవు ఓడిపోయావు. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రజల్లో నుండి బయటకు రమ్ము. దేవుని రాజ్యం కొరకు ఈ ప్రజలను వెళ్లనిమ్ము. యేసు నామములో ఆమెన్. ఇప్పుడు మిమ్మల్ని స్వస్థపరిచేవాడుగా అలాగుననే మీ రక్షకుడిగా మరియు అదే ఆధారములపై యేసుక్రీస్తును మీ రక్షకుడిగా నమ్మిన వారందరూ మీ పాదములపై నిలబడండి. చెప్పండి, ఇప్పుడు నేను యేసును నన్ను స్వస్థపరిచేవాడిగా నా రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. అద్భుతము. ప్రభువు స్తోత్రము. ప్రభువుకు వందనములు. ఇప్పుడు మన చేతులను పైకెత్తి ఆయనకు పాడుదాం. నేను ఆయన్ను స్తుతిస్తాను, నేను ఆయనను స్తుతిస్తాను. పాపుల కొరకు వధింపబడిన గొర్రెపిల్లకు స్తుతులు.
ప్రజలందరూ ఆయనకు మహిమనివ్వండి. ఏలయనగా ప్రతి మరకను ఆయన రక్తము కడిగివేసింది. ఓ, మీరు మంచి అనుభూతిని పొందుటలేదా? మీ చేతులను ఆడించండి. ఓ అయ్యో, మరలా మనము దాన్ని పాడుదాం. నేను ఆయన్ను స్తుతిస్తాను, నేను ఆయన్ను స్తుతిస్తాను. గొర్రెపిల్లను స్తుతిద్దాము. గుర్తుంచుకోండి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆ గొర్రెపిల్ల అయి ఉన్నాడు. ప్రజలందరూ ఆయనకు మహిమనివ్వండి. ఏలయనగా ప్రతి మరకును ఆయన రక్తం కడిగివేసింది. మీరు దాన్ని ప్రేమిస్తారా? ఆమెన్. మనం పైకి వెళ్లి ఎవరితోనైనా కరచాలనం చేద్దాం. ఇది సభ ఆరంభము. ఇది కూటమి బ్రదలగుటయ్యున్నది. చెప్పండి, సోదరుడా, యాత్రికుడా, దేవుణ్ణి నిన్ను దీవించును. అది మంచిది, అది బాగుంది, అద్భుతము. ఇప్పుడు దీని తరువాత మనము గొప్ప సభను కలిగి ఉండబోతున్నాము. ఒక మంచి కూటమును బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాము. ఇప్పుడు ఒక గొప్ప సభను కలిగి ఉండబోతున్నాము. దాన్ని నమ్మువారందరూ ఆమెన్ చెప్పండి. నా విశ్వాసము నీ వైపు చూస్తుంది. ఓ, ఇప్పుడు మనము ఆయన వైపు చూద్దాము. గొర్రెపిల్ల, కాల్వరి, ఓ దైవ రక్షకుడా, ఇప్పుడు నేను ప్రార్థించుండగా వినుము. నా పాపమంతా దూరంగా తీసివేయము. ఓ, ఈ దినము నుండి సంపూర్ణంగా నీవాడిగా ఉండనిమ్ము. జీవితపు చీకటి చిక్కు దారిని నేను తొక్కుచుండగా దుఃఖములు నా చుట్టూ ఆవరించగా నీవు నాకు మార్గదర్శిగా ఉండు. చీకటి పగలుగా మారుటకు ప్రతిపాదించబడుతుంది. చింతలను భయములను తుడిచివేస్తుంది. ఓ, ఈ దినము నుండి సంపూర్ణంగా నీవాడిగా ఉండనిమ్ము. ఆమెన్. సంఘం ఆమెన్ చెప్పింది. హల్లెలూయా. ఓ, ఆయన్ను స్తుతించండి. పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లకు స్తుతులు. ప్రజలందరూ ఆయనకు మహిమనివ్వండి. ఏలయనగా ప్రతి మరకను ఆయన రక్తం కడిగివేసింది. ఎంత అద్భుతము! మంచిది. ఆశీర్వాదం కొరకు మనము తల్లు ఉంచుదాము. ఎవరు దాన్ని చేటుకు ఎన్నుకొనబడ్డారో నాకు తెలియదు. కాలిఫోర్నియా నుండి వచ్చిన సోదరుడు జానీ మనదాల్ మనము మన తల వంచి ఉండగా, ఇప్పుడు రేపు రాత్రి మరవద్దు, అది మొదటి ప్రారంభమై ఉన్నది. రేపు రాత్రి ఇక్కడే తినగా ఈ హాల్లోనే 7:30 గంటలకు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని యొక్క సన్నిధిని మీరు అనుభవించారా? ఆమేన్. ఇప్పుడు జానీ మనకు సెలవిస్తుండగా మన తల ఉంచుదాం.